ಓಂ ಶ್ರೀ ಸಾಯಿ ನಾದಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಸಾಯಿ ನಾದಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಸಾಯಿ ನಾದಾಯ ನಮಃ. ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭ ದಿಗಂಬರ, 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 ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭ ದಿಗಂಬರ. ಓಂ ಶ್ರೀ ಸಾಯಿ ನಾರಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀ ರಮಣಾಯ. ಓಂ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭ ದಿಗಂಬರ. ಪ್ರೀತಿನ ಆತ್ಮ ಬಂದಿರಾರ ಈ ರೋಜಿನ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಶ್ರೀ ಸಾಯಿಬಾಬಾ ಸಾಯಿನಾಥ್ ಮಹಾರಾಜ್. ಶ್ರೀ ಸಾಯಿಬಾಬಾ ಬಂದು మనం అందరం కూడా ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చింతపరి గ్రామం రావటం, ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవటం గతంలో జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇది ప్రథమ వార్షికోత్సవం. భగవంతుని కొంతమంది తండ్రిగా ఆరాధిస్తారు, కొంతమంది తల్లిగా ఆరాధిస్తారు, కొంతమంది కుమారుడిగా ఆరాధిస్తారు, కొంతమంది గురువుగా ఆరాధిస్తారు. ఈ బాబా గురు సమీపంలో నిర్మించడానికి కారణం ఏంటంటే బిల్లింగ్ బాబాకి అన్నదానం అంటే బాగా ఇష్టం. బాబాకి శిరిడీ సాయిబాబాకి ఉపవాసాలు అంటే ఇష్టం ఉండదు. అన్నం అన్నదానం అంటే బాగా ఇష్టం. ఆయన కూడా ఎప్పుడు ఉపవాసం చేసేవారు కాదు, ఎంతో కొంత తినేవారు బాబా. అలా మనం కూడా ఉపవాసాలు ఉండటం ఇష్టం ఉండదు. ఎవరైనా ఉపవాసం చేసి అడిగకుండా కూర్చుంటే ఆయన ఏదో మిఠాయి తీసి ఇంకోటి తీసి వాడి చేత తినిపించి అప్పుడు కూర్చోబెట్టేవారు. ఉపవాసానికి ఆయన అంగీకరించరు. బాబా యొక్క లక్ష్యం ఆయనకి అన్ని అన్నదానం అంటే బాగా ఇష్టం. ఆయన శిరిడీలో రోజుకు 4 సార్లు భిక్షకు వెళ్ళేవారు. అంటే ఏదైనా గిన్నె పట్టుకెళ్ళే వారు పులిసి ఎవరైనా పిలిచే ఆ పులుసు గిన్నె గిన్నెలో వేయించుకోవడానికి పులిసికి అన్నం జోరు పట్టుకెళ్ళేవారు. 4 సార్లు రోజు శిరిడీకి శిరిడీలో భిక్షకు వెళ్ళేవారు. 4 సార్లు ఆయనకి అన్ని సమానమే, మనుషులు జంతువులు అన్ని సమానమే, జీవకోట అంతా సమానం. ఆయన దత్తాత్రేయుడు అవతారం సర్వదేవత స్వరూపుడు. కొంతమంది దత్తాత్రేయుడు అవతారం అని చెప్తారు, కొంతమంది హనుమాన్ అవతారం అని చెప్తారు, మొత్తమే సర్వదేవత స్వరూపుడు. బ్రహ్మ త్రిమూర్తి స్వరూపుడు. త్రిమూర్తి స్వరూపుడు అంటే బ్రహ్మదేవుడిలాగా సృష్టించే శక్తి ఉంది, విష్ణుదేవుడిలాగా రక్షించే శక్తి ఉంది, శ్రీ మహేశ్వరుడిలాగా మనస్సును లయింపజేసే శక్తి ఉంది. అంచేత ఆయన త్రిమూర్తి స్వరూపుడు. ఆయన చాలామంది సాంప్రదాయంలో దత్తాత్రేయుడు అవతారంగా ఆరాధిస్తారు. దత్తుడి గురించి మీకు చెప్పుకున్నాం. దత్త గురుదత్త జై దత్త జై జై దత్త. మహావిష్ణువు 23 అవతారాలు ఇచ్చిన 23 అవతారాల్లో దత్తాత్రేయుడు అవతారం ఒకటి. అంటే దశావతారాల్లో దత్తాత్రేయుడు రాడు, మహావిష్ణువు 23 అవతారాలు ఇచ్చాడు. అందులో మీకు భాగవతంలో వస్తున్న దత్తాత్రేయుడు అవతారం ఒకటి. సరే, ఆ విషయం తర్వాత వెళదాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ చక్కటి బిల్డింగ్ కట్టించారు. తల్లిని సత్యనారాయణ గారు కట్టించారు. వారి అమ్మగారి పతం కూడా ఇక్కడ పెట్టాం. వారి అమ్మగారి జ్ఞాపకార్థం, మాతృదేవత జ్ఞాపకార్థం ఈ బిల్డింగ్ నిర్మించారు. సర్వసాధారణంగా పెద్దలు మన భారతీయ సంస్కృతిలో పెద్దలు ఏమని చెప్తారంటే 3 రుణాలు తీర్చుకోమని చెప్తారు. మనం అందరం కూడా 3 రుణాలు తీర్చుకోవాలని. 3 రుణాలు ఏంటంటే, ఒకటి దేవరుణం, అంటే దేవతలను ఆరాధించటం. రోజు మన ఇంటికాడ మీకు ఎవరైతే ఇష్టమో, విష్ణు అయితే విష్ణువు, శంకరుడు అయితే శంకరుడు, లేకపోతే ఎవరైతే ఇష్టం మీకు గురువు అయితే గురువు, ఎవరు ఇష్టమైతే వాళ్ళ రోజు పూజ చేయాలి. వాళ్ళకి పూజ చేసి నమస్కరించాలి, దీపారాధన చేసుకుని ఆ దేవతల పట్ల మనకున్న కృతజ్ఞత వ్యక్తపరచాలి. మీకు ఎవరు ఇష్టమైతే వారు, దానికి దేవరుణం అంటే రోజు వాళ్ళని ఆరాధించి వాళ్ళకి నమస్కరించి వాళ్ళ ప్రీత్యర్థం వాళ్ళకి ఏదైనా స్తోత్రం చేస్తే దేవరుణం తీరిపోతుంది. తర్వాత దేవరుణం తర్వాత ఋషిరుణం. ఉపనిషత్తు ఋషులు, తదు వ్యాసుడు, వాల్మీకి, మన భారతీయ ఋషులు ఎంతో కష్టపడి వాళ్ళ అనుభవాన్ని తీసి సాహిత్యపరంగా వాళ్ళకు ఉన్నటువంటి సాహిత్యాన్ని మేళవించి వాళ్ళ అనుభవాన్ని చేసింది జ్ఞానం. విజ్ఞానం, జ్ఞానం అంటే శాస్త్రగతంగా వచ్చింది జ్ఞానం, అనుభవంతో చెప్పింది విజ్ఞానం. ఈ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మిశ్రితం చేసి ఆ పూర్వీకులు, ఋషులు, మహర్షులు, మహాయోగులు మనకు ఎంతో సాహిత్యాన్ని అందజేశారు. అంచేది వాళ్ళ పెద్దలు వాళ్ళు చెప్పినటువంటి ఆ గ్రంథాన్ని భగవద్గీత, ఉపనిషత్తులు, యోగ వాశిష్టం, లేకపోతే రామాయణం, భాగవతం, ఆ పూర్వ మహర్షులు మనకు ఏదైతే సాహిత్యం మనకు బాగుపడటానికి ఏ సాహిత్యం అయితే మనకు అందజేశారో ఆ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకుని మనం ఇముడ్చుకుని మనం సొంతం చేసుకుంటే ఋషిరుణం తీరిపోతుంది. తర్వాత పితృరుణం. ఇప్పుడు కలిగింది సత్యనారాయణ రాజు గారు పితృరుణం తీర్చేశారు. తల్లికి తండ్రికి మనం రుణపణం ఉంటాం, దేవతలకు రుణపణం ఉంటాం, అలాగే ఋషులకు రుణపణం ఉంటాం. ఋషులు రుణం ఎలా తీర్చుకోవాలో, దేవతల రుణం ఎలా తీర్చుకోవాలో అయిపోయింది. ఇంకా తల్లి రుణం ఉంది, తండ్రి రుణం ఉంది. వాళ్ళు స్వర్గస్థులు అయిన తర్వాత వాడి పేరు మీద మనం ఏదైనా మంచి పనులు చేస్తే వాడి తల్లిదండ్రుల రుణం తీరిపోతుంది. వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటూ వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతలు చూపిస్తూ వాళ్ళకి ఎవరి శక్తిని అనుసరించి, వారి పెద్ద పని అని చిన్న పని అని లేదు, ఎవరి శక్తిని అనుసరించి వారు చేస్తే మనకి తల్లిదండ్రుల రుణం తీరిపోతుంది. వాడి పేరు మీద మనకు ఏదైనా అవకాశం ఉంటే మంచి పనులు చెయ్యాలి. మంచి పనులు చేస్తే తల్లి పితృరుణం తీరిపోతుంది, ఋషి రుణం తీరిపోతుంది, దేవరుణం తీరిపోతుంది. మానవుడు, మానవ జన్మ వచ్చినందుకు ఈ మూడు రుణాలు తీర్చుకోవాలని పెద్దలు చెబుతారు. సరే, దత్తాత్రేయ అవతారాల్లో శిరిడి సాయిబాబా అవతారం ఒకటి. మనకి మొదటి అవతారం పిఠాపురంలో వచ్చింది. ఈ మధ్య 4 రోజుల కిందట మా స్నేహితులు ఒకటి గుడి కడతానంటే వెళ్ళి పిఠాపురం వెళ్ళి చూసి వచ్చాం. 10 లక్షలు పెట్టి మా స్నేహితులు ఒకటి బాబా గుడి కట్టిస్తున్నారు పిఠాపురంలో. మొదటి అవతారం దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. బ్రాహ్మణస్ శ్రీపాద వారనో కుటుంబ వారు ఉంటారు, అది దత్తాత్రేయుడు వంశీలోంచే వచ్చారు వాడు. శ్రీపాద వారనో కుటుంబం అది పిఠాపురంలో. మీరు ఎప్పుడైనా కాకినాడ వెళ్ళినప్పుడు చూసిరండి, పిఠాపురం, పీఠికాపురం, వైష్ణవక్షేత్రం, శైవక్షేత్రం, తర్వాత శక్తిక్షేత్రం. మనకి 18 శక్తిపీఠాలు 18 ఉన్నాయి. అలాగే కంచిలో ఉంటుంది, అలాగే 18 శక్తిపీఠాలు ఉన్నాయి. 18 శక్తి పీఠంలో 10 పీఠం పిఠాపురంలో ఉంది. ఈ తర్వాత కుక్కుటేశ్వరుడని శివుడి కుక్కుటేశ్వరుడు అంటారు. ఇక్కడ పిఠాపురంలో ఆయన కుక్కుటేశ్వరుడు అంటారు. ఆయన అక్కడ కూడా ఈస్తాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం శైవక్షేత్రం. దీన్ని మనం తెరవసరమే పిండాలు కాశీ దగ్గర గైకెళ్ళి పిండాలు వేసుకుంటారు. దాన్ని శిరోగయ అంటారు, దీన్ని పాదగయ అంటారు పిఠాపురాన్ని. ఇది పాదగయ అంటే గయ వెళ్ళి పిండాలు వేసుకుంటే ఎంత పుణ్యమో పిఠాపురం వెళ్ళి పితృదేవతల పిండాలు సమర్పించినా అంతే పుణ్యం. ఈ పిఠాపురాన్ని పాదగయ అంటారు. ఆ గయని కాశీ దగ్గర ఉన్న గయని శిరోగయ అంటారు. అక్కడ పిండ ప్రదానం చేసుకుంటారు పెద్దలకి, అంతే పుణ్యం. గయలో ఎంత పుణ్యమో పిఠాపురంలో అంతే పుణ్యం వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్తానంటే కాలక్షేపం కోసం చెప్పటం లేదు. దత్తాత్రేయుడు మొదటి అవతారం పిఠాపురంలో వచ్చింది. మీరు ఎప్పుడైనా శివాలయంలోనే దత్తాత్రేయుడు ఎలా అవతరించాడంటే శ్రీపాద వల్లభుడు, శ్రీపాద వల్లభ స్వామి మొదటి అవతారం. దత్తాత్రేయుడు అవతారంలో ఈ కలియుగంలో మన చరిత్ర రికార్డు చేసిన దూరంలో 1025 సంవత్సరం 1055 సంవత్సరం మధ్యలో మనకి దత్తాత్రేయుడు పిఠాపురంలో శ్రీపాద వల్లభుడిగా జన్మించాడు. అక్కడ పిఠాపురంలో ఒక పుణ్య బ్రాహ్మణ దంపతులు ఉండేవాడు, రాజశర్మ, సునీత. వాడు పరమ పుణ్యాత్మ, మంచి భక్తి కలవాళ్ళు, ఆధ్యాత్మిక చింతన గలవాళ్ళు, వాళ్ళ జీవితం అంతా కూడా దత్తాత్రేయుడు ఉపాసన చేసిన వాళ్ళు. ఆ బ్రాహ్మణ అగ్రహారం ఉంది పిఠాపురంలో, అది ఇప్పుడు ఎక్కడైతే దత్తాత్రేయుడి గుడి ఉందో ఆ పూర్వ ప్రాంతంలో 700 సంవత్సరాల పూర్వం అక్కడ బ్రాహ్మణ అగ్రహారం ఉంది. వాళ్ళ ఉపాసనకి దత్తాత్రేయుడు మెచ్చుకుని, కానీ ఆ తల్లిదండ్రుల యొక్క ఆ పూర్వ ప్రారంభం ఏంటంటే అది ఎలా వెంటాడుతుందో చెప్పలేని ప్రారంభం. వాళ్ళకి 4 సంతానం కలిగారు, ఎవరు రాజశర్మకి సునీతకి. వాళ్ళు చనిపోయారు, 4 స్వర్గస్థులు అయిపోయారు. కానీ వాళ్ళు దత్తాత్రేయుడు ఉపాసన విడిచిపెట్టలేదు. తర్వాత 2 కొడుకులు కలిగారు. వాళ్ళు 4 చనిపోయాక 2 కొడుకులు వచ్చారు. అందులో ఒకడు గుడ్డివాడు, ఒకడు కుంటివాడు. జన్మాంతరం వాళ్ళు పవిత్రులే, కానీ ఆ జన్మాంతరంలో దోషం ఏంటో మనకు తెలియదు. 4 పుట్టారు, చనిపోయారు. ఇంకోడు గుడ్డివాడు పుట్టాడు, ఇంకోడు కుంటివాడు వచ్చాడు. కానీ వాళ్ళు దత్తాత్రేయుడు ఉపాసన మానలేదు. అది దీక్ష, అది మన దేహ ప్రారంభం జరుగుతుంది. ఇది జన్మాంతరంలో, జన్మాంతరంలో చేసిన దోషాలను బట్టి ఇదంతా ఎలా జరుగుతుంది, ఎలా ఈ సంఘటనలు ఎలా జరుగుతున్నాయి, బాహ్య సంఘటనలు పేరు చెప్పి మన భక్తికి దూరం కాకూడదు. బాహ్య సంఘటనలన్నీ స్వప్నంతో సమానం. శరీరం జన్మించడం కానీ, శరీరం మరణించడం కానీ, లేదా ప్రారంభం అనుభవించడం కానీ, ఇదంతా మాయలు భాగాలు. దీని గురించి బాహ్య సంఘటనలు, బాహ్య సంఘటనలు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉంటున్నాయని మన ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకూడదు, మహావిష్ణువు యొక్క పాదాలను విడిచిపెట్టకూడదు. ఆ 4 బిడ్డలు పుట్టి చనిపోయినా, ఓ కుంటివాడు పుట్టినా, ఓ గుడ్డివాడు పుట్టినా, ప్రారంధాన్ని సుఖంగా అనుభవిస్తూ శాంతిగా అనుభవిస్తూ దత్తాత్రేయుడి పాదాలు విడిచిపెట్టకుండా ఉన్నారు వాళ్ళు, రాజశర్మ. ఇది పిఠాపురంలో జరిగిన సంఘటన. మనం అనుకున్న కోరికలు నెరవేరకపోతే భగవంతుడికి ఎగ్నిష్ట అయిపోతాం. భగవంతుడు ఏడంటాం, ఇంకోటి అంటాం, ఇంకోటి అంటాం. పిచ్చ మాటలన్నీ, ఎన్ని పిచ్చ మాటలు కావాలో అన్నీ మాట్లాడతాం. అసలు ఇంకోటి, కర్మఫలం మీద కాంక్ష లేని వాడు ప్రతివాడు కోరిక లేని వాడితో సమానం. వాడి కోరికలు లేవండి, వీడి కోరికలు లేవంటారు అనుకోండి, అంటే దాని అర్థం వాడు స్వామరతనంగా ఉన్న వాళ్ళందరూ కోరికలు లేని వాళ్ళు అని అర్థం కాదు. స్వామరతనానికి అలవాటు పడ్డవాడు కోరిక లేని వాళ్ళని అర్థం కాదు. కర్మఫలం మీద కాంక్ష లేని వాడు ప్రతివాడు కోరిక లేని వాడితో సమానం. రాజు, ఒక పని జరుగుతుంది, ఒక పని జరగదు. ఆ కర్మ ఫలకాంక్ష లేని వాడు కోరిక లేని వాడితో సమానం. వాళ్ళకి ఈశ్వరుడు తన హృదయాన్ని, తన యొక్క స్వరూపాన్ని సంప్రాప్తింపజేస్తాడు. అంటే దత్తాత్రేయుడికి వాళ్ళ మైండ్ ఎగిరి రియాక్ట్ అవ్వలేదు. మన దేహ ప్రారంభం ఎలా ఉంది కాబట్టి ఎలా జరుగుతుంది, కానీ 4 బిడ్డలు చనిపోయినా, ఒకడు గుడ్డివాడు పుట్టినా, ఒకడు కుంటివాడు పుట్టినా, దత్తాత్రేయుడు ఉపాసన మానలేదు, దత్తాత్రేయుడి పాదాలను అంటిపెట్టుకుని ఉండటం మానలేదు. అప్పుడు వాళ్ళ యొక్క శీలానికి, వాళ్ళ యొక్క భక్తికి, వాళ్ళకి బాహ్య ప్రపంచంలో బాహ్యంగా ఎక్స్టర్నల్గా వాళ్ళకి చెడ్డ సంఘటన జరుగుతున్నప్పటికీ దత్తాత్రేయుడు ఉపాసన ఎప్పుడైతే మానలేదు, దత్తాత్రేయుడు ఒక్కసారి అనుగ్రహించాడు వాళ్ళు. అనుగ్రహించి దత్తాత్రేయుడు వాళ్ళకి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి అమ్మా, అప్పుడు రాజశర్మ ఇంటికాడు లేడు, సునీత ఉంది ఇంటికాడ. దత్తాత్రేయుడు దర్శనమిచ్చి, బాలుడిగా దర్శనమిచ్చి, అమ్మా నీకు ఏమి కావాలి అని అడిగాడు దత్తాత్రేయుడు. అంటే ఆవిడ, అయ్యో ఒక్క బిడ్డ సరైనోడు లేడు, 4 పుట్టారు చనిపోయారు, ఇంకో 2 బతుకున్నారు, 2 బతుకున్నారు, ప్రతి పనికి వచ్చేవాడు కాదు, ఒకడు కుంటివాడు, ఒకడు గుడ్డివాడు, మనకు ఒకడు ఉపయోగపడి బిడ్డ కలగలేదు మన గర్భంలో అని దత్తాత్రేయుడు చూసి, నువ్వు అమ్మా అని పిలుస్తున్నావు, ఇలా ముద్దు మాటలు ముచ్చట మాటలెద్దు, నువ్వు నా కడుపులో పుట్టి అమ్మా అని పిలుచు, అప్పుడు అదే నా కోరికని ఆ సునీత. సరే, దత్తాత్రేయుడు అలాగే ఆవిడిచ్చిన మాట ప్రకారం శ్రీపాద వల్లభుడు అనే పేరు మీద పిఠాపురంలో, పీఠికాపురంలో అక్కడ జన్మించాడు దత్తాత్రేయుడు. 16 సంవత్సరాలు అక్కడ పెరిగాడు, పిఠాపురంలో పెరిగాడు. 16 సంవత్సరాలు పెరిగాడు శ్రీపాద వల్లభ స్వామి. అప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఆయన పాదాలలో శంకు చక్రాలు ఉండి. తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఇద్దరు ఉన్నారు బతుకున్నారు నీకు అన్నగారులు, ఆ ఇద్దరు పనికొచ్చేవాళ్ళు కదా, ఒకడు గుడ్డివాడు ఇంకోడు కుంటివాడు, అంటే నీకు వివాహం చేస్తాం వంశం నిలబడుతుంది అని వివాహం చేసుకోమని చెప్పారు. ఎవరు శ్రీపాదవారు అంటే శిరిడి సాయిబాబా మొదట అవుతారు. సరే నీకు వివాహం చేస్తామన్నారు. అంటే దత్తాత్రేయుడు అందుకు ఎందుకు అవతరించాడంటే వివాహం కోసం అవతరించలేదు. దక్షిణామూర్తి ఒకడు, దత్తాత్రేయుడు ఒకడు జ్ఞాన అవతారాలు. వాళ్ళకి జ్ఞానమే వైభవం, జ్ఞానమే సంపద. జ్ఞానానికి సంబంధించిన అవతారాలు వాళ్ళిద్దరు, దత్తాత్రేయుడు ఒకడు, దక్షిణామూర్తి ఒకడు. వివాహం చేస్తామంటే అప్పుడు తల్లితోటి తల్లిదండ్రులతోటి ఎవడు శ్రీపాద వల్లప్పుడు ఏమన్నాడంటే, అమ్మ నాకు వివాహం అయిపోయింది నీకు తెలియదా అన్నాడు. నాకు కొత్తగా వివాహం చేస్తామంటున్నారు, నాకు వివాహం అయిపోయింది నీకు తెలియదేమో అన్నారు. ఎవరు నీ భార్య మరి ఎవరన్నారు? నా భార్య వైరాగ్యం అన్నాడు. నా భార్య వైరాగ్యం, వైరాగ్యం అనే అమ్మాయిని ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు, మీరు కొత్తగా నాకు ఇవ్వాలి. వైరాగ్యం అనే భార్యని, వైరాగ్యం అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, ఇంకా పెళ్లి ఎందుకు వాడికి? వైరాగ్యం అనే స్త్రీని ఎవడైతే పెళ్లి చేసుకున్నాడు వాడికి ఇంకా పెళ్లితోటి పని లేదు. మేము వస్తూ వస్తూ పిఠాపురం చూస్తూ కాకినాడలో ఒకరింటికి ఆడాం, ఒకరింటికాడ ఆగాం. మీలో కూడా గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, యోగులు ఉన్నారు మీలో కూడా. ఒకరింటికాడ ఆగితే మీరు శాంతిగా ఉన్నారా అని అడిగాను. బాగున్నారా? బాగున్నారా? శాంతిగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారా అని అడిగాం. ఒకరింటికాడ దాడులు ఆంధీలే ఆగి అంటే ఆవిడన్నారు, మాకు తినటానికి అన్న అన్న వస్త్రాలకు లోటు లేదండి, ఉండటానికి నీళ్ళకి లోటు లేదు, అన్న అన్న వస్త్రాలకి ఏం లోటు లేదు, అన్నీ బాహ్యంగా చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. మీరు శాంతిగా ఉన్నారని అడుగుతున్నారు, బాహ్య పరిస్థితి బాగుందంటే నా గురించి అయితే శాంతిగా ఉంటామని మేము అనుకోవటం లేదు. వైరాగ్యం లేని మాకు శాంతి ఏంటి అంది ఆవిడ. వైరాగ్యం ఉన్నవాళ్ళకి ఏకాంత వాసం, వైరాగ్యం ఉన్నవాళ్ళకి శాంతి, వైరాగ్యం ఉన్నవాళ్ళకి జ్ఞానం, మాకు శాంతి ఏంటి? నాకు అసలు వైరాగ్యం ఉంటే కదా అంది ఆవిడ. బాహ్య పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఏమి లోట్లేదు, కానీ మీరు శాంతిగా ఉన్నారని మమ్మల్ని అడుగుతున్నారు. మాకు ఎప్పుడైనా వైరాగ్యం మొక్కం ఎలా ఉంటుందో మాకు తెలిస్తే కదా శాంతిగా ఉంటాను. వైరాగ్యంగా ఉన్న వాళ్ళకి జ్ఞానం, వైరాగ్యం ఉన్న వాళ్ళకి ఆనందం, వైరాగ్యం ఉన్న వాళ్ళకి శాంతి, వైరాగ్యం ఉన్న వాళ్ళకి ఏకాంత వాసం, వైరాగ్యం లేని వాళ్ళకి ఏకాంత వేషం ఏంటి? అది ఉంటే ఇంటికాడే అది గదిలో ఒంటరిగా కూర్చున్నా వైరాగ్యం లేని వాడు లక్ష మందిగా కూర్చున్నట్టు ఉంటుంది అది వాడికి. అది బుర్రంతో సత్రంతో ఉంటుంది వైరాగ్యం. మీరు వైరాగ్యం, మీరు శాంతిగా అంటున్నారు, వైరాగ్యం లేని వాడికి ఏకాంత భాష ఏంటి, వైరాగ్యం లేని వాడికి శాంతి ఏంటి, వైరాగ్యం లేని వాడికి ఆత్మజ్ఞానం ఏంటి, వైరాగ్యం లేని వాడికి ఆత్మశాంతి ఏంటి? ఎన్నన్నా శాంతి లేదు వైరాగ్యం లేని వాడికి, అంటే మాకు అది లేదు కాబట్టి శాంతి లేదు. ఈ వల్లప్పుడు సరే నేను వైరాగ్యం అనే అమ్మాయికి వైరాగ్యం అనే అమ్మాయితో వివాహం చేసేసుకున్నప్పుడు కొత్తగా వివాహం చేసుకునేది ఏమి లేదు. ఉరికి నీ నీ గర్భాన్ని జన్మించుకున్నావు కాబట్టి నా శరీరాన్ని సృజించుకున్నాను, నీ కోరిక నెరవేర్చడానికి నా శరీరం వచ్చింది, కానీ ప్రారంభానికి ప్రారంభం ఏమీ లేదు శరీరానికి. ఉరికి నీ కోరిక నెరవేర్చుకోవడానికి శరీరం కల్పించుకుని వచ్చాను, కానీ దేహానికి ప్రారంభం ఏమీ లేదు. సరే ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేను అమ్మ అని పిలిచాను, నీ గర్భాన్ని జన్మించి అమ్మ అని పిలవమున్నాను, అమ్మ అని పిలిచాను, అయిపోయింది, మీ కోరిక నెరవేర్చాను, చంటి పిల్లవాడి కింద మీ ఇంటికి అది తిరిగాను. ఎప్పుడు కూడా పెద్దలతోటి మాట్లాడారు, ఎప్పుడు జాగ్రత్తగా మాట్లాడారు. ఏమి వీడు అవతార పురుషుడు, ఏమో చిన్నప్పుడు ఏదైనా అనవసరం మాటలు మాట్లాడేమో తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఇది దత్తాత్రేయుడని గుర్తించారు. అర్జునుడు అంటాడు గీతలో కృష్ణుడితోటి, నీ వైభవం నాకు తెలియక ఏ బావా అన్నాను, ఇంకోటి అన్నాను, ఇంకోటి అన్నాను. మన పెద్దలతో మాట్లాడే ఎప్పుడు జాగ్రత్తగా శరీరం దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇదే బావా అన్నాను, లేదా గుర్రాలు తోడేవాడా అన్నాను, ఇదే ఆవులు కాసేవాడా అన్నాను, ఇంకోటి అన్నాను ఇంకోటి అన్నాను, ఇవన్నీ తెలియక చెప్పిన మాటలు, తెలియకన్న మాటలు. ఇప్పుడు నీ వైభవం చూశాక, విశ్వరూప దర్శనం చూశాక నువ్వెంతటి వాడు నాకు తెలుస్తుంది అని చెప్తావు. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు, ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని ఎలాగైతే క్షమిస్తాడో, తండ్రి ఏదైనా దగ్గరని ఎలాగైతే క్షమిస్తాడో, అలా భార్య భర్తలు ఒకళ్ళొకళ్ళు పొరపాటు చేసుకున్న, పొరపాటు మాట్లాడుకున్న ఒకళ్ళనొకళ్ళు ఎలా క్షమించుకుంటారు, అలా నువ్వు కూడా నన్ను క్షమించు వాసుదేవా అన్నాడు. సరే, నీ ఇంటి పరిత్యాగం చేస్తున్నాడు శ్రీపాద వల్లభుడు. సరే, నేను వెళ్ళొస్తా అన్నాడు. అప్పుడు తల్లి తండ్రి ఒక మాట చెప్పారు, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, బిడ్డలు ఎందుకు తల్లిదండ్రికి సేవ చేయాలి వృద్ధాప్యం వచ్చినప్పుడు, లేకపోతే బిడ్డలు ఎందుకు పోయా, తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చినప్పుడు సేవ చేయకపోతే ఆ బిడ్డలు ఎందుకు, ఇప్పుడు మా పని మేము చేసుకుంటున్నాం, నీ సేవ మాకు అక్కర్లేదు, వృద్ధాప్యం. ఒక నీ అన్నగారు చూస్తే ఒకడు కుంటివాడు ఒకడు గుడ్డివాడు, వాడిద్దరూ మాకు సేవ చేయడానికి పనికిరావు. నువ్వేదో సేవ చేయడానికి పనికి వస్తానంటే నువ్వు ఇల్లు విడిచిపెట్టి గృహ ప్రత్యాగం చేస్తామంటున్నావు, మరి మా మాట ఏంటి, అమ్మాని పిలిస్తే సరిపోయిందా, మాకు సేవ చేయొద్దా. అప్పుడు శ్రీపాద వల్లభుడు ఏం చేశాడంటే, సరే ఆ కుంటి ఒకడు కుంటివాడు ఉన్నాడు కదా అన్నగారులు, వాడు కాళ్ళు ఇచ్చేసాడు. ఈ దత్తాత్రేయుడికి అన్ని సిద్ధులు ఉన్నాయి, ఆకాశ గమనం ఇవన్నీ అన్ని సిద్ధులు ఉన్నాయి. కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇచ్చేసాడు, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు. సరే, వీళ్ళిద్దరూ భవిష్యత్తులో వివాహం చేసుకుంటారు, మీకు సేవ చేస్తారు, మీ కుటుంబం నిలబడుతుంది, మీ భవిష్యత్తు నిలబడుతుంది. అంటే నేను లేని లోటు మీకు అక్కర్లేదు, నేనేదో కారణం లేని వాడిని, ఇక కేవలం ఇక్కడ బంధింపబట్టానికి రాలేదు, మీ యొక్క పవిత్రతని అంటే బాహ్య పరిస్థితి మీకు అనుకూలంగా లాగిపోయిన దత్తాత్రేయ ఉపాసన మీరు విడిచిపెట్టలేదు కాబట్టి మీ కోరిక నెరవేర్చడానికి నేను ఇక్కడ అవతరించాను అని చెప్పి, అన్నగారిద్దరికి కళ్ళు లేని వాడికి కళ్ళిచ్చి, కాళ్ళు లేని వాడికి కళ్ళిచ్చి, తల్లిదండ్రులను ఆశీర్వదించి ఆ పిఠాపురం 16వ సంవత్సరంలో పిఠాపురం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ పిఠాపురం రాలేదు. అదే మొదటి అవతారం శ్రీపాద వల్లభ. వాడి మంత్రం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే దత్తాత్రేయ మంత్రం అక్కడ శ్రీపాద వల్లభ స్వామి ఆ ఉచ్చారణ ఎలా చేస్తారు. మొదటి అవతారం కలియుగంలో దత్తాత్రేయ యొక్క మొదటి అవతారం శ్రీపాద వల్లభుడు. అదే బాబా గురించి మనం చెప్పుకున్న ముఖ్య విషయాలు ఏంటంటే, ధర్మ అర్థ కామ మోక్షాల్లో ధర్మము అర్థము కామము కాదు, మీకు తెలియట్లేట్ల వాళ్ళు రావచ్చేమో, మీ ప్రయత్నం వల్ల రావచ్చేమో, కానీ గురువు యొక్క దయ లేకుండా, ఈశ్వరుని యొక్క దయ లేకుండా, మీ తెలియచేట్ల వల్ల 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, మీ తెలియచేట్ల వల్ల ఏదైనా పాండిత్యం సంపాదించుకోవచ్చు, మీ తెలియచేట్ల వల్ల గౌరవం సంపాదించుకోవచ్చు, కానీ గురువు యొక్క దయ లేకుండా, ఈశ్వరుని యొక్క కరుణ లేకుండా, నారాయణుడి యొక్క దయ లేకుండా మోక్షం మటుకు రాదు. బాబా యొక్క భక్తులకి ఆయనే భగవంతుడు, ఆయనే గురువు. మనం రాముణ్ణి కృష్ణుని ఎలాగ ఆరాధిస్తున్నామో బాబా భక్తులు కూడా బాబానే భగవంతుడి కింద ఆరాధిస్తారు. ఈ ఆలయాలు దేనికి అని, ఈ రాముడి కాలయం బాబా కాలయం కృష్ణుడి కాలయం ఆలయాలు ఏమిటని మీరు అనుకోవచ్చు. మనకు టెంపుల్ గోయింగ్ హ్యాబిట్ అవసరం, అంటే శరీరానికి అన్నం అవసరం, మనస్సుకి శాంతి అవసరం. శరీరానికి అన్నం ఎంత ముఖ్యమో మనస్సుకి శాంతి కూడా అంత ముఖ్యం. బాబా భక్తులందరూ కూడా బాబాను ఒక మహారాజు కింద ఆరాధిస్తారు, అది కిరీటం పెడతారు, ఇవన్నీ పెడతారు. తర్వాత లక్షివారం ఉపాసన రోజు చేసిన లక్షివారం గురువారం, అది గురుస్థానం, దాని పేరే గురువారం. అంటే గురువుని ఆరాధించే వాళ్ళందరూ కూడా ఆ గురువారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇచ్చి గురువుని ఆరాధిస్తారు. దత్తాత్రేయుడు కూడా గురుస్థానంలో ఉన్నాడు, అంటే జ్ఞాని, ప్రతి జ్ఞాని కూడా గురుస్థానంలో ఉన్నవాడు. వీళ్ళందరినీ మనం వ్యాసపూర్ణిమ చేసుకోవడం, ఎందుకంటే ఆ గురువుని వ్యాసుడిగా భావించి వ్యాసపూర్ణిమ చేసుకోవడం. ఆ గురు వ్యాసుడి యొక్క జన్మదినమే మనం గురు పూర్ణిమగా చేసుకుంటున్నాం. అయ్యో, మనం మనస్సుని బాగు చేసుకోవడానికి, మన బుద్ధిని బాగు చేసుకోవడానికి మనకి దేవాలయాలకు వెళ్ళటం, అక్కడ పూజ చేసుకోవటం లేదా అభిషేకం చేసుకోవటం, అది నమస్కరించటం. ఇదంతా ఎందుకంటే మన బుద్ధిని బాగు చేసుకోవడానికి, మన బుద్ధిని సంస్కరించుకోవటానికి. శాంతి లేని వాడికి సుఖం లేదు. పంచదార ఫ్యాక్టరీలోంచి పంచదార ఎలా ఉత్పత్తి అవుతుందో, సిమెంట్ ఫ్యాక్టరీలోంచి సిమెంట్ ఎలా ఉత్పత్తి అవుతుందో, అలాగే భక్తిలోంచి మనకి శాంతి, జ్ఞానము, ఆనందము ఉత్పత్తి అవుతాయి. అంటే అవతార పురుషుల్ని సేవించడం వల్ల, అవతార పురుషులను ఆరాధించడం వల్ల మనకు భక్తి కలిగిస్తుంది. భక్తి లేకపోతే శాంతి లేదు, భక్తి లేకపోతే జ్ఞానం లేదు, భక్తి లేకపోతే ఆనందం లేదు. మన ఏదైనా పని ఎంత ముఖ్యమో సంకల్పం కూడా అంతే ముఖ్యం. మనం ఏదైనా ఒక పని చేస్తే సరిపోదు, ఆ పని చేసేటప్పుడు అది ఎంత మంచి పనిగా ఉందో మన సంకల్పం కూడా అంత మంచిగా ఉంది. మన పనిని బట్టే కాదు మన పునర్జన్మ నిర్ణయింపబడేది, మన సంకల్పాన్ని బట్టి కూడా మన పునర్జన్మ నిర్ణయింపబడుతుంది. అంటే వచ్చిన తలంపుల విషయంలో, వచ్చిన సంకల్పాల విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. రూపబుద్ధి కరగాలి, నామబుద్ధి కరగాలి. మనం అందరం పాడైపోవడానికి కారణం ఏంటంటే, అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే, ఈ రూపబుద్ధి వల్ల, నామబుద్ధి వల్ల. సెపరేట్ ఐడెంటిటీ, నాలో ఏదో ప్రత్యేకత ఉంది, నాలో ఏదో ప్రత్యేకత ఉంది, నా పేరు అందరూ చెప్పుకోవాలి అని ఆమె ఉన్నదంతా ఒకటే వస్తువు, అదే బ్రహ్మం, అదే చైతన్యం. అదే ఆనందం. అందులోంచి విడిపోవాలనే మనకేదో ప్రత్యేకత, మనం ఏదో ప్రత్యేకత కాపాడుకోవాలని ఈ రూపబుద్ధిని బట్టి, ఈ నామబుద్ధిని బట్టి ఏదో మనలో ఏదో ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేకతను కాపాడుకోవాలనుకోవటం వల్లే మన పతనానికి కారణం. మరి ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఏ గురువుని ఆరాధించినా ఆ నామబుద్ధి రూపబుద్ధి కరగాలి. అందుకే సాధన, నామబుద్ధి కరక్కపోతే, రూపబుద్ధి కరక్కపోతే మనకి ఆ లోపల మన మనస్సు మూట్లో పడదు. మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనకున్న అహంకారంలోంచే, దేహాభిమానంలోంచే మనస్సు వచ్చింది. ఆ మనస్సు అణిగితేనే కానీ ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలిగితేనే కానీ ఆత్మశాంతి లేదు, ఆత్మానందం లేదు. మనస్సు బాహ్యముఖానికి వెళ్ళినవాడు దుఃఖపడతాడు, అంతర్ముఖమైన వాడు సుఖపడతాడు. మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోయింది వాడికి అశాంతి, మనస్సు అంతర్ముఖమైతే శాంతి. బయటికి వెళితే అశాంతి, లోపలికి వెళితే శాంతి. బయటికి వెళితే దుఃఖం, లోపలికి వెళితే సుఖం. లోపల వస్తువులు మీరు తెలుసుకుంటే పరమాత్మ కనుక తెలుసు. ఈ శరీరం జన్మించటం, శరీరం పుట్టడం, ఇవన్నీ తొడుగులు, ఇవన్నీ నీడలు, ఎంత మాయ, ఇదంత సత్యం కాదు. ఆధ్యాత్మిక శరీరం జన్మించడం కానీ, శరీరం పుట్టడం కానీ ఈ ఆధ్యాత్మిక సత్యం కాదు, పారమార్థిక సత్యం కాదు. ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. శరీరం జన్మించడం అనేది, శరీరం పుట్టడం అనేది, మీరు ఏదైనా కష్టం అనుభవించడం, మీకు ఏదైనా సంతోషం వస్తే సంతోషంగా ఉన్నాం అనుకోవటం, ఏదైనా దుఃఖం వస్తే దుఃఖంగా ఉన్నాం అనుకోవటం, మీకు ఏదైనా అనుకూల పరిస్థితి వస్తే పొంగిపోవటం, వ్యతిరేక పరిస్థితి వస్తే కుంగిపోవటం, ఈ పారమార్థిక సత్యానికి, అసలు సత్యానికి, నగ్న సత్యానికి, ఆత్మ సత్యానికి ఈ విషయాలకి ఏమి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా ఉరికి నీడలు, ఎంత మాయ, ఎంత అజ్ఞానము, ఇదంత అవిద్య. సోదర మహేశ్వరి గారు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గొప్ప గొప్ప పాండిత్యాలు సంపాదించండి. లేకపోతే కోట్లాది వందలాది కోట్లు డబ్బు సంపాదించండి. లేకపోతే పెద్ద 10 మంత్రి పదవులు, ప్రధానమంత్రి పదవులు సంపాదించండి. మనం అజ్ఞాన మార్గంలోనే ఉన్నట్టు గుర్తు. ఎంత స్వప్నం, డ్రీమ్ స్టెప్. యువర్ సచ్ స్టెప్ ఇస్ డ్రీమ్ సార్ మేడం. అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ స్టెప్. మీరు వందలాది కోట్లు సంపాదించండి, మంచిది. లేకపోతే గొప్ప పాండిత్యం 4 వేదాలు నోటుకు వచ్చేలా చేయండి, చదవండి. లేకపోతే ఏదైనా మంత్రి పదవులు సంపాదించండి. మీరు దేశంలో గౌరవం సంపాదించండి. ఈ గౌరవాలు బయట ఉన్నాయి, అగౌరవాలు బయట ఉన్నాయి, పదవులు బయట ఉన్నాయి, డబ్బులు బయట ఉన్నాయి, పాండిత్యం బయట ఉంది, అన్నీ బయటే ఉన్నాయి, నువ్వు బయట లేవు, లోపల ఉన్నావు, అది మారిపోతున్నావు. నీకు పాండిత్యం ఉండొచ్చు కానీ మీరు పాండిత్యం కాదు, నీ ప్రారంభాన్ని బట్టి డబ్బు రావచ్చు కానీ మీరు డబ్బు కాదు, లేకపోతే మీకు గౌరవాలు ఉండొచ్చు గౌరవం మీరు కాదు. దేవతలు గౌరవాలు అగౌరవాలు దారిద్ర్యాలు ధనాలు అధికారాలు అధికారాలు లేకపోతే ఇవన్నీ మనకు బయట ఉన్నాయి కానీ లోపల లేవు. మనం లోపల ఏదిగా ఉన్నామో అదిగానే ఉన్నాము. అది అవిద్య మనం బాహ్యంగా మనం బాహ్య చూపుతో వెళ్ళిపోతాయంటే మనం ఏదిగా ఉన్నామో ఏ తాలూకు తాదాత్మ్య స్థాయిని అందుకోవటానికి ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువుకైతే పుట్టుక లేదో, ఏ వస్తువు అయితే ఆనంద స్వరూపము, ఏ వస్తువు అయితే ఉండటము, ఏ వస్తువు అయితే ఎప్పుడూ ఉంటుందో, ఆనందంగా ఉంటుందో, శాంతిగా ఉంటుందో, అది ఉందన్న సంగతి ఉండటం వల్ల తెలియబడుతూ ఉంటుందో, అది మీ హృదయంలోనే ఉంది, అది మీ లోపల ఉంది. దాన్ని వదిలేసి ఎక్కడో ఏదో సంపాదిస్తాను, గౌరవం సంపాదిస్తాను, అది సంపాదిస్తాను, ఇది సంపాదిస్తాను, నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు నీకు ముందు దాని తాలూకు అనుభవేకి వైద్యం నీకు ముఖ్యం. అప్పటి వరకు నువ్వు మాయలోంచి బయటకు రాలేదు. నువ్వు విద్యామాతం ఏంటంటే బయట తిరిగి నాలుగు పుస్తకాలు చదువుకోవటం అది పొట్ట కోసం. మన కాలేజీలో ఎక్కడ చదువుకోవచ్చు, నువ్వు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు, దానివల్ల మనం పొట్టెడుతుంది, అది కూడా కాదు, అది కూడా ఆ చదువు కూడా అవిద్య మార్గమే, అజ్ఞాన మార్గమే. సర్వకాల అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో చెడకుండా మార్పు లేకుండా పరమ సిద్ధానికి నీకు ఆనందం సహజంగా ఉందో ఆ వస్తువుని పొందటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు విద్యా మార్గంలో ఉన్నావు, మిగతా అవిద్యా మార్గం. మీరు సభలో సన్మాన మార్గం నుంచి ఎవడైతే మళ్ళిస్తాడో వాడే గురువు, వాడే బాబా, వాడే గురుస్థానంలో ఉన్నవాడు, వాడే గురువు అంటే గురువు అనిపించుకోవడానికి వాడే అరుకుడు. అవిద్యా మార్గంలోంచి అన్నానికి ఏంటి, అన్నానికి మీ తల్లిదండ్రులు పెడతారు, బట్టలు మీ తల్లిదండ్రులు ఇస్తారు. కానీ అజ్ఞాన మార్గంలోంచి అవిద్యా మార్గంలోంచి విద్యా మార్గంలోకి, అజ్ఞాన మార్గంలోంచి జ్ఞాన మార్గంలోకి మళ్లించి పంచభూతాలకి సూర్యచంద్రులకి జీవకోటికి నారాయణుడు, ఆ నారాయణుడు అంటే జీవకోటికి ఆధారంగా ఉన్న వస్తువు, పంచభూతాలకి నీకు నాకు మొత్తమే జీవకోటికి ఆధారంగా ఉన్న వస్తువుకి ఏ వస్తువు వైపుకి మీ మనస్సుని మీ ఇంద్రియాలని మీ ప్రయత్నాల్ని మళ్ళిస్తాడో వాడే జ్ఞాని, వాడే గురువు. అయితే మనం చేసే పనిలో మనస్సు నశిస్తే మీరు ఏం పోరు, మీరు ఎవరుగా ఉన్నారో ఈ శరీరం రాకముందు మీరు ఎవరుగా ఉన్నారో అదిగా వస్తువు మీకు గోచరం అవుతుంది. మనస్సు నశిస్తే మీరు ఎవరో మీకు తెలియబడతారు, కానీ మనస్సు నశించడం వల్ల మీకు వచ్చే నష్టం లేదు, మీరు ఎవరో మీకు తెలియబడతారు. అంటే అజ్ఞానం కానీ అవిద్య కానీ లోకం కానీ దేవకోటి కానీ పునర్జన్మలు కానీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ విరోధులు కానీ ఇవన్నీ మనస్సులో ఉన్నాయి. మనస్సు లేకపోతే ఏది లేదు. కృష్ణుడు అంటాడు గీతలో 12వ అధ్యాయంలో భగవద్గీతలో భగవంతుడు ఏమంటాడంటే శత్రువుల పట్ల మిత్రుల పట్ల సమానంగానే ఉందంటాడు. శత్రువుల పట్ల మిత్రుల పట్ల ఏం చేయదంటే శత్రువులు ఒక రకంగా మీరు శత్రువుల పట్ల అతిగా ఉంటారనుకోండి అనుకోండి, మిత్రుల పట్ల అతిగా ఉంటారనుకోండి, లేదా శత్రువులను అతిగా ద్వేషిస్తారనుకోండి, అది మానసిక కర్మ. అంటే మానసిక అనుబంధం మీరు బయట ఉన్న మనుషులతో కానీ బయట ఉన్న లోకంతో కానీ బయట ఉన్న వస్తుజాలంతో కానీ మానసిక అనుబంధం ఎక్కువ పెట్టుకోవద్దు. ఇందాక వర్మ చెప్పాడు మన డ్యూటీ మనం చేసుకోవటమే దేవుడని. అంటే పని దొంగలుగా వర్మ చంద్రశేఖర వర్మ ఏం చెప్పాడంటే ఎవరిని పని దొంగలు అవ్వద్దని చెప్పాడు. నేను వదిలిన అమెరికా నుంచి ఒక అమ్మగారు నన్ను చూడటానికి వచ్చారు, మన ఆంధ్రులే అమెరికాలో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అమెరికాలో నేర్చుకోవాల్సింది ఏమిటమ్మా అని చెప్పాను. అమెరికాలో నేర్చుకోవాలంటే ఆవిడ ఏం చెప్పారంటే ఒకటి ట్రాఫిక్ రూల్స్ని గౌరవించడం, ఇండియాలో ఎవరు గౌరవించరు. ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయనుకోండి పోలీసు వాళ్ళతో సంబంధం లేకుండా అమెరికాలో గౌరవిస్తారు. తర్వాత వాళ్ళ బూట్లు వాళ్ళు తుడుచుకుంటారు, అమెరికా ప్రెసిడెంట్ కూడా వాడి బూట్లు వాడు తుడుచుకుంటాడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పని చేయటంలో న్యూనత లేదు వాళ్ళకి. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏం లేదు. ఒకటి ప్రభుత్వం పెట్టిన రూల్స్ ని గౌరవించటం, పని ఎందు గౌరవం కలిగి ఉండటం, పని ఎందు శ్రద్ధ కలగటం. ఎక్కడైతే శ్రద్ధ ఉందో అక్కడ విశ్వాసం ఉంటుంది, శ్రద్ధ లేని చోట విశ్వాసం ఉండదు. ఎక్కడైతే శ్రద్ధ ఉందో అక్కడ భక్తి ఉంటుంది, అక్కడ విశ్వాసం ఉంటుంది. అంటే ఎవడ పని వాళ్ళు చేసుకోవాలి, ఎవడ పని వాళ్ళు చేసుకోవటం, పని చేసుకుంటూ భగవంతుని ఆరాధించటం. మన సమాజం కోసమే సర్కారు వారు రూల్స్ పెట్టారు కాబట్టి ఆ రూల్స్ని అతిక్రమించకుండా ఆ రూల్స్ని గౌరవించడం, ఇది ఒకటి అమెరికా నుంచి నేర్చుకునేదంతకంటే అదనంగా లేదని చెప్పింది ఆవిడ. మనం ఈ ప్యాపర్ రోజు యాక్సిడెంట్ మన పేపర్లు చూస్తుంటే రోజు యాక్సిడెంట్స్, ప్రతిరోజు వందలాది మంది చనిపోతున్నారు రోడ్స్ మీద. ఏం చేత ట్రాఫిక్ రూల్స్ మీద మన గౌరవం లేదు అసలు. మన బడిలో ఎందుకు పనికిరాని మాట్లాడి చెప్పడం ఎలిమెంటరీ స్కూల్ అని హై స్కూల్లో, ట్రాఫిక్ రూల్స్ కూడా హై స్కూల్లో చెప్పాలి. మనకు ఉపయోగపడడం లేని చదువులన్నీ చెప్పటం అక్కడ. ప్రాక్టికల్ లైఫ్లో మనకి ఏం ఉపయోగపడతాయో అవి కూడా హై స్కూల్స్లో టీచ్ చేయాలి, కాలేజీలో టీచ్ చేయాలి. ఇవి హై స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేవాడిని ఎక్కడైనా ట్రాఫిక్ రూల్స్ చెప్తారని చెప్పడం వాళ్ళు. అలా మన బ్రాకప్ అలా ఉంది, పని ఏంది గౌరవం లేదు. రోడ్డుకి అడ్డంగా సైకిల్ పెడతాడు, ఏంటో నేను మంత్రి గారు అబ్బాయి అంటాడు. రోడ్డుకి అడ్డంగా సైకిల్ అంటే మంత్రి గారు అబ్బాయి. ఇక్కడ మన మన దేశంలో మంత్రి గారు అబ్బాయిలు మంత్రులు రూల్స్ పాటించక్కర్లేదని. రోడ్డుకి అడ్డంగా సైకిల్ పెట్టి ఇదేంటో సైకిల్ పెట్టాను కానిస్టేబుల్ అడిగితే మంత్రి గారు అబ్బాయి అని చెప్తాడు. ఇలాంటిలో మన ఇప్పుడు ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ అబ్బాయి ఏదో పొరపాటు చేశాడు, పొరపాటు చేస్తే పోలీసులు తీసుకెళ్తున్నారు స్టేషన్కి. నేను ప్రైమ్ మినిస్టర్ గారు అబ్బాయిని మీకు తెలియదు, ప్రైమ్ మినిస్టర్ గారు అబ్బాయి కాబట్టి నేను ముందు జైల్లో ఉండని చెప్పారు వాళ్ళు. మామూలుగా కామన్గానే తప్పు చేసిన పర్లేదు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ గారు అబ్బాయి అని చెబుతున్నా అంతే ముందు నిన్నే శిక్షిస్తామని చెప్పారు. అది అక్కడ ఉన్నటువంటి ఇందులో వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న కల్చర్. అది అమెరికా ప్రెసిడెంట్ కూడా గడుస్తాడు కానిస్టేబుల్కి అమెరికాలో. అంటే మన పని ద్వారా కూడా భగవంతుడు మనకు కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం, ఈ మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాలు సమానమే, ఒకటి ఎక్కువ కాదు ఇంకోటి తక్కువ కాదు. మన పని ద్వారా కూడా భగవంతుని ఆరాధించాలి. మనం చేసుకునే పని ద్వారా కూడా మనం భగవంతుని ఆరాధించాలి. మీరు చేసుకునే పని ద్వారా మీరు భగవంతుని ఆరాధిస్తుంటే మీకు పని పూర్తి అవుతుంది, దేశం బాగుపడుతుంది, మీ కుటుంబం యొక్క స్టేటస్ పెరుగుతుంది, మీకు శాంతి కలుగుతుంది. ఇంకా ఇప్పుడు చంద్రశేఖర వర్మ అన్నాడు మా చింతపూడి గ్రామానికి స్టేటస్ పెరుగుతుంది, మరి బాబా గుడి కట్టించాం, భక్తులందరూ వస్తున్నారు, మా గ్రామం ఏదో కార్నర్ విలేజ్ అయినప్పటికీ మధ్య పాపులర్ అయిపోతుంది. అయితే గ్రామాభిమానం మీద మాట్లాడుతున్నాడు, ఆ గ్రామం మీద ఉండే అభిమానం కొద్ది స్వగ్రామం మీద అభిమానం విడిచిపెట్టకుండా మాట్లాడుతున్నాడు. కొంతమందికి ఆ భర్త ప్లేస్ అంటే అంత ఇష్టంగా ఉంటుంది కొంతమందికి. లాల్ బహదూర్ శాస్త్రి మనకి ప్రైమ్ మినిస్టర్ చేశాడు, వాళ్ళ స్వగ్రామం నుంచి ఎవరైనా చూడటానికి వస్తే గేటు దగ్గర సాగనని చూడండి. అంటే సామెత ఏంటంటే పురోభివృద్ధి కోరివాడు పూర్వవృత్తాంతం మర్చిపోకూడదు అని. అంటే భర్త ప్లేస్ని మర్చిపోకూడదు. ఆంధ్ర బ్యాంకు ఢిల్లీలో ఉన్నా దాన్ని ఆంధ్ర బ్యాంక్ అంటారు కానీ ఢిల్లీ బ్యాంక్ అనరు. ఆంధ్ర బ్యాంక్ ఢిల్లీలో ఉందనుకోండి ఆంధ్ర బ్యాంక్ అంటారు కానీ ఢిల్లీ బ్యాంక్ అంటారు. పురోభివృద్ధి కోరేవాడు పూర్వవృత్తాంతం మర్చిపోకూడదు అంటాడు బాబా సాయి. మరి మొదటి సోమవారం శ్లోకం అది. అదే భగవంతుడు అది అనుభవిక వైద్యం, అది ఎక్స్ప్రెస్ చేసేది కాదు, అనుభవానికి అందుతుంది. అనుభవానికి అందుతుంది అది మన నోటితో ఎక్స్ప్రెస్ చేసేది కాదు, కానీ అనుభవానికి అందేదే. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. అది ఎక్స్ప్రెస్ చేసేది కాదు, ఎక్స్పీరియన్స్ చేసేది లోపల వస్తూ భగవంతుడు అంటాడు గీతలో, నేను సత్తుకి అసత్తుకి అతీతంగా ఉన్నాను పాండవా అర్జున అంటాడు. అర్జున పాండవా సత్తుకి అసత్తుకి అతీతంగా ఉన్నాను. సత్తు అంటే మన కళ్ళతోటి చూసి, చెవుడితోటి వినేయి, కళ్ళతోడు చూసి, ఇవన్నీ మన ఇంద్రియాలతో ఇంద్రియాలకు గోచరించేదంతా సత్తు. అసత్తు అంటే మన మనస్సుతో ఊహించుకుని మనకున్న వచ్చే ఎమోషన్స్, మనకున్న ఉద్దేశం, మన మనసులో వచ్చే వికారాలు, మన మనస్సు కల్పించుకునే విషయాలు, మన మనస్సు కల్పించుకునే బంధాలు, నీ ఇంద్రియాలకు గోచరించే విషయాల కంటే, నీ మనస్సు కల్పించే విషయాల కంటే, నువ్వు ఊహించే విషయాల కంటే అన్నిటికి, లోపలికి, లోపల గొడవలకి, బయట గొడవలకి, అన్నిటికీ అతీతంగా ఉన్నాను అర్జున. ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్. అది ఎక్స్ప్రెస్ చేసే కాదు, ఎక్స్పీరియన్స్ చేయబడిస్తుంది. సత్తుకి అతీతంగా ఉన్నాను, అసత్తుకు కూడా అచేతంగా ఉన్నాను. అంతరా వ్యాపించి ఉన్నాం, నీ లోపల కూడా ఉన్నాను, లోపల ఉన్నాను, బయట ఉన్నాను. ఈ లోపల బయట అనేది నీ దేహాభిమానం వల్ల, దేహబుద్ధి వల్ల వచ్చింది. అసలు లోపల బయట అంటే లేదు, ఉన్నది ఒకటే. కానీ దేహాది, ఈ దేహం లోపల నేను ఉన్నాను అనుకుంటున్నావు, అంచెల లోపల బయట అని చెప్పవలసి వస్తుంది. లోపల లేదు, బయట లేదు, ఉన్నది ఏదో ఉంది, అది సమానంగా ఉంది. అంటే మానసిక అనుబంధాలు ఎక్కువ పెట్టుకోకూడదు. మనం మానసిక అనుబంధాలు పెట్టుకునే కొలది రాబోయే జన్మలు పెరుగుతాయి మనకి. తర్వాత ప్రయాణ, జీవుడికి ప్రయాణాలు పెరుగుతాయి. ఇప్పుడు కొన్ని శ్రీ సాయిబాబా దేవాలయాల్లో కొన్ని దేవాలయాలు దుని పెడతారు. బాబా చెప్పింది ఏంటంటే, ఆ పుల్లలు అగ్నిహోత్రం ఎలా కాలుతున్నాయో, నీ అజ్ఞానాన్ని, నీ స్వార్థాన్ని, నీ వ్యక్తిభావాన్ని, నీ వ్యక్తి బుద్ధిని, నీ స్వార్థం మానవుడిని లోకంలో కట్టిపెట్టుంచేది స్వార్థం మటుకే. నీ స్వా పుల్ల నైవేద్యమైతే అగ్నిహోత్రం ఆఫీసు చేస్తున్నాము, నీ స్వార్థాన్ని అగ్నిలో హావుకి. అదే బాబా సందేశం. కట్టెలు నివేదనగా అయితే అగ్నిహోత్రంలో ఆహుతి చేస్తున్నాము, అది ఎప్పుడు నిప్పు ఆరనివ్వడం. నీ స్వార్థాన్ని, నీ అజ్ఞానాన్ని, నీ వ్యక్తిభావాన్ని, ఈ దేహబుద్ధిని, ఈ శవబుద్ధిని, శవబుద్ధి విరిచిపెట్టకుండా, శవబుద్ధి రాదు నీకు, ఈ శవబుద్ధిని అగ్నిలో ఆహుతి చెయ్యి. అది దుని యొక్క గమ్యం, దుని యొక్క లక్ష్యం. దుని విరిగి ఈ 24 అవర్స్ దుని ఎలా ఉంటుంది కొన్ని బాబా దేవాలయాల్లో, అయితే అది ఖర్చుతో కూడిన పని కాబట్టి అన్ని దేవాలయాల్లో ప్రవేశపెట్టడం. అదే నచికేతుడు కూడా కఠోపనిషత్తులో యమధర్మరాజు అడుగుతాడు, నాకు ఆత్మజ్ఞానం ఇవ్వాలని అడుగుతాడు. ఎందుకు ఆత్మజ్ఞానం ఏమి తీసుకుంటావు, చాలా భోగాలు అడుగు, వైభోగాలు చాలా ఉన్నాయి లోకంలో, ఈ లోకంలో ఉన్నాయి, పరలోకంలో చాలా ఉన్నాయి. నీకు కావలసిన ఆవులను అడుగు, గేదెలను అడుగు, రాజ్యాలను అడుగు, మంత్రి పదవులను అడుగు, ఇంకోటి అడుగు, ఎందుకు ఆత్మజ్ఞానం నువ్వేమి తీసుకుంటావు అన్నాడు. అంటే యమధర్మరాజుతోడు చెప్పాడు, యమధర్మరాజుతోడు నచ్చి ఎన్ని నువ్వు ఇస్తావు, ఆవులను ఇస్తావు, గేదెలను ఇస్తావు, ఇంకో పదవులు ఇస్తావు, అన్ని ఇస్తావు, అన్ని బాగా ఎంతకాలం ఉంటాయని అడిగాడు. ఇప్పుడు నా 10 కోట్లు డబ్బు ఇస్తావు అనుకో ఎంతకాలం ఉంటుంది, పోనీ డబ్బు ఉంటుంది అనుకో నా శరీరం ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఉంటాయి అన్ని ఇచ్చి, నువ్వు అవి ఇస్తానని ఇస్తానంటే ఎంతకాలం ఉంటాయి, ఇవన్నీ స్వప్నమే. నువ్వు ఎంతకాలం ఉంటాయి, అవి ఎంత నువ్వు ఇస్తావు, నేను తీసుకుంటాను, అవి ఎంతకాలం ఉంటాయి నాకు. అంటే నువ్వు ఇవన్నీ ఎందుకు చెబుతున్నావంటే, ఈ లోకం మీద కానీ, పరలోకం మీద కానీ, ఈ భోగాల మీద ఉన్న కాంక్ష ఉన్నవాడు వాడు జ్ఞానం సంపాదించలేడు. ఆ కాంక్షలు నాలో ఏమున్నాయన్నా పరీక్ష చేయటానికి నువ్వు అంటున్నావు. ఆత్మజ్ఞానం ఎందుకంటే తెలియని వాడు కాదు, నువ్వు మృత్యువుని జయించిన వాడు, మృత్యు ఎలా ఉంటుందో తెలియని వాడు నువ్వు. అంటే ఇసుమంతయు ఈ లోకం మీద కానీ పరలోకంలో ఉన్న భోగాలలో ఇసుమంతయు మనస్సు అటు ఉన్న వాడు ఆత్మజ్ఞానానికి ఫిట్ కాదు. వాడు అంత శాంతే, అంత జ్ఞానమే, అంత ఆనందమే ఉన్నదే అది. ఇప్పుడు పూర్వం రైళ్లు లేవు, రైళ్లు వచ్చినాయి. ఇప్పుడు పూర్వం కార్లు లేవు, ఇప్పుడు కార్లు వచ్చినాయి. టెక్నాలజీ అభివృద్ధి అయింది, సైన్స్ అభివృద్ధి అయింది, పూర్వం కంటే ఇప్పుడు అభివృద్ధి అయింది. మరి పూర్వం మట్టి రోడ్ల మీద నడిచేవాళ్ళం, ఇప్పుడు తార్ రోడ్ల మీద నడుస్తున్నాం. ఇవన్నీ మనకు బాహ్య పరిస్థితులు అభివృద్ధి అయినాయి. ఏది శాంతి ఎక్కడ ఉంది, ఆనందం ఎక్కడ ఉంది? ఎవరింట్లో శాంతి ఉంది, ఎవరింట్లో ఆనందం ఉంది, మేము హ్యాపీగా ఉన్నామని ఎవరు చెబుతున్నారు? అది బాహ్య పరిస్థితుల మీద డిపెండ్ అయ్యి లేదు. అది బాహ్య పరిస్థితుల మీద మన శాంతి ఆధారపడలేదు. మనల్ని మనం సంస్కరించుకోవడానికి, మనల్ని మనం బాగు చేసుకోవడానికి, మన బుద్ధిని బాగు చేసుకోవడానికి, మన బుద్ధిని కండిషన్లో పెట్టుకోవడానికి దేవాలయాలు ఉన్నాయి. అందుకే ఈ దేవాలయాలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి, యాగాలన్నా. మనం బాగా చదువు అభివృద్ధి చేసుకోవడానికి చూస్తాం, డబ్బు అభివృద్ధి చేసుకోవడానికి చూస్తాం, కానీ మన బుద్ధిని బాగు చేసుకోవడానికి మనం ఏం ప్రయత్నం చేయం, అదే మాయ. అంటే కృష్ణుడు అర్జునుడు బుద్ధి పాడైపోయిన తర్వాత పిచ్చోడికి ఎన్ని ఉంటే ఏమి లాభం అంటాడు. ఓ పిచ్చోడికి అన్నీ ఉన్నాయనుకోండి, ఏం చేసుకుంటాడో పిచ్చోడు అన్నాడు. బుద్ధి పాడైపోయిన తర్వాత నీకు ఎన్ని ఉంటే ఏమి లాభం? మనం చేసుకున్న పని ద్వారా భగవంతుని ఆరాధించాలి, నోటి ద్వారా ఆరాధించాలి, చేతి ద్వారా ఆరాధించాలి. ఒక భక్తుడు భగవంతుడు, ఒక చేతులు లేవు కాళ్ళు లేవు ఒక భక్తుడికి, భగవంతుడి కనిపించి నీకు ఒకటే ఇస్తాను, చేతులు ఇస్తాను, నీకు చేతులు కానీ కాళ్ళు కానీ ఇస్తాను, రెండాటిలో ఒకటే కోరుక అంటాడు. ఆ భక్తుడు అంటాడు, ఒకటే కావాలంటే నాకు కాళ్ళు వద్దు చేతులేమంటాడు. ఇదేంటే కాళ్ళు అయితే నడవటానికి బాగుంటాయి, నువ్వు కాళ్ళు వద్దు చేతులేమంటావంటే ఎంతకిమ్మంటున్నా అంటే నీ పాదాలకు పూజ చేసుకోవడానికి బాగుంటుంది, అందుకు చేతులేమంటున్నాను. వాళ్ళు భక్తుడు లక్ష్యం, నీకు కాడి కాళ్ళు లేవు చేతులు లేవు ఆ భక్తుడికి, అంటే పని చేయు కాళ్ళు చేతులు, నీకు రెండు ఇవ్వను ఒకటే ఇస్తాను, నీకు కాళ్ళు కావాలా చేతులు కావాలా అని అడుగుతాడు. నాకు కాళ్ళు వద్దు చేతులు ఏమంటాడు, ఎందుకో కాళ్ళు ఇస్తే సుఖం కదా నువ్వు అటు ఇటు నడుస్తూ ఉండొచ్చు అంటే అది అంటాడు, నాకు చేతులు ఇస్తే నువ్వు నీ పాదాలను అర్చన చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి, కాళ్ళు ముఖ్యం కాదు నాకు సంబంధించినందుకు చేతులే ముఖ్యం అంటాడు. అంటే భగవంతుడితో నీతో నాకు అనుసంధానం కావాలి, నీతో నాకు అనుబంధం కావాలి. అయితే మనం ఇంకే బాబా ఏమని చెప్పాడంటే, బాబా ఎక్కువ జ్ఞానం గురించి కంటే ఆత్మజ్ఞానం గురించే, గుణాల గురించి ఎక్కువ షిరిడీ సాయిబాబా చెప్పేవాడు. అంటే ఆత్మగుణాలను అలవర్చుకోండి, కళ్యాణ గుణాలను అలవర్చుకోండి. అంటే గమ్యం కంటే సాధన గురించి బాబా ఎక్కువ చెప్పేవాడు. కళ్యాణ గుణాలు అలవర్చుకోండి, ఆత్మగుణాలు అలవర్చుకోండి. ఆ కళ్యాణ గుణాలంటే అసూయ లేకపోవటం, ఇతరులు బాగు చూసి ఓర్వలేకపోవటం, శాంతిగా ఉండగలగటం, ఓర్పుగా ఉండగలగటం, నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకోవటం, ప్రతి చిన్న సంఘటనకి రియాక్ట్ అవ్వకుండా ఉండటం, తర్వాత నువ్వు ఇతరులను ఎలా హింస పెట్టకూడదో అస్తమానం నీ మనస్సును హింస పెట్టుకోకుండా ఉండటం. బాబా అంటాడు, నిస్పృహ మంచిది కానీ అస్పృహ మంచిదే అన్నాడు. సిరిడీ బాబా అన్నాడు, నిస్పృహ మంచిది కాదు, డిసప్పాయింట్మెంట్ మంచిది కాదు, అస్పృహ మంచిదే. అస్పృహ అంటే నువ్వు చేసినా చేయని వాడితో సమానంగా ఉండాలి. అంటే ఆ చేయటం ఏదైనా మంచి పని చేసామంటూ దానితో నీకు మానసిక అనుబంధం తెగిపోవాలి, అక్కడ చూడదు. ఫర్గెట్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. నువ్వు ఏదైనా మంచి పని చేసామంటే తల మీద మొయ్యకూడదు, దాని తాలూకు స్పృహ నీకు రోకూడదు, నీకు రాకూడదు. భగవంతుడు నీకు ఏదైనా బహుమానం ఇవ్వాలంటే ఇస్తాడు, అది నీ శిరస్సు మీద మటుకి మోయకూడదు. ఫర్గెట్ ఇట్, ఫర్గెట్ ఇట్ అంటే నిస్పృహ మంచిది కాదు, అస్పృహ మంచిదే అంటాడు బాబా. ఇది చేసి మర్చిపో, నన్ను తలకాయ మీద మోయకు, దాని తాలూకు స్పృహే ఉండకూడదు నీకు. కొంతమంది కాఫీ ఇచ్చి చచ్చే శ్మశానానికి వెళ్ళే వరకు మోస్తూ ఉంటారు. కొంతమందికి వాళ్ళ అమ్మాయికి పెట్టిన ఆ చీర, మా అమ్మాయికి అప్పుడు చీర పెట్టాను, అప్పుడు ఇంకోటి ఏది పెట్టాను, అప్పుడు కాజు బంగారం పెట్టాను, ఇది పెట్టాను, చచ్చిపోయే వరకు ఇంకా నీ దేవుడు మొయ్యరాడు, ఇది మోస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మాయికి పెట్టింది మోస్తూ ఉంటారు. అది కాదు అయ్యా, అస్పృహ పనికి రాదు, అస్పృహ కల్టివేట్, మాకు అస్పృహ చేత కాదండి అంటే నేర్చుకో. చేతకాలు చేతకాలని పేడకాలుగా కూర్చోవు, నేర్చుకో. మాకు భక్తి లేదండి, లేకపోతే లేదు ఇంకా లేదు నేర్చుకో. నువ్వు మాకు కళ్యాణ గుణాలు లేవండి, పోనీ లేకపోతే వదిలే నేర్చుకో. ప్యాస్ట్ ఇది ప్యాస్ట్, వర్తమాన కాలం నీ చేతిలో ఉంది కదా, ప్రాక్టీస్ ఇట్. మాకు భగవంతుడిని స్మరించుకోవడం అలవాటు లేదండి అసలు, పోనీ అలవాటు లేదు, పూర్వం అలవాటు లేదు, ఇప్పుడు నేర్చుకో. పనికొచ్చే లక్షణాలన్నీ నేర్చుకో. ఆత్మ గుణాలు ఎందుకంటే ఆత్మలో శరీరంలో మాంసము రక్తము ఎలా ఉంటాయో మనస్సులో గుణాలు ఉంటాయి. చెడు గుణాలు మనస్సులో ఉంటాయి, మంచి గుణాలు మనస్సులో ఉంటాయి. శరీరంలో ఎముకలు మాంసం ఎలా ఉంటాయో ఉంటాయి, కానీ ఆత్మలో గుణాలు ఏముండవు. ఆత్మలో గుణాలు ఏముండవు, అది చైతన్యం. అక్కడ గుణరహితం, అది దేహరహితం, లోకరహితం. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, క్వాలిటీ లెస్, అది చైతన్యం. అన్ని లెస్సే అక్కడ, కానీ లేదంటే ఉంది. అది ఉందని తెలియటానికి సూర్యుడు యొక్క వెలుతురు అక్కర్లేదు, ఎలక్ట్రిసిటీ సహాయం అక్కర్లేదు. ఆ వస్తువు ఉంది, అది ఉండటం వల్ల మనకు, అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది మనకి. దానికి ఎక్స్టర్నల్గా సపోర్ట్ అక్కర్లేదు. అక్కడ మూడు కాలాలు లేవు, మూడవ వస్తువులు లేవు, అక్కడ గుణాలు లేవు, ద్వంద్వాలు లేవు, ద్వైతాలు లేవు. ఇది మంచి అనేది, ఇది చెడు అనేది, ఇది గొప్ప అనేది, తక్కువ అనేది, ఎక్కువ అనేది, శత్రుత్వాలు మిత్రత్వాలు, ఆ చైతన్య భావన లేవు. అది ద్వైత భావన లేనే లేదు. ద్వైతమే దుఃఖం, ద్వైతమే భయం, ద్వైతమే సంసారం, అన్ని ద్వైతం నుంచి వస్తాయి. వేరి భావన నుంచే భయం కలుగుతుంది, వేరి భావన నుంచే ద్వేషం కలుగుతుంది. ఎప్పుడైనా ఎంతకాలం అయితే మనకు వేరు భావన ఉందో, ఎంతకాలం అయితే సెపరేట్ ఐడెంటిటీని కోరుకుంటామో మనం, ఎంతకాలం అయితే గుర్తింపులు కోరుకుంటున్నామో, భగవంతుని కాదే మనం ప్రత్యేకంగా ఉండాలి అని ఎప్పుడైతే మనం కోరుకుంటున్నామో, ఒక వ్యక్తి భావన ఎప్పుడైతే మనం పెంచుకుంటున్నామో, అంతకాలం మనం పునర్జన్మలు వచ్చి చేరుతాయి. అది ప్రకృతి యొక్క సహజమైన ప్రకృతి చేసే పని అది. అంటే ఆత్మగుణాలని అభివృద్ధి చేసుకో, ప్రకృతి గుణాలను కాదు. ప్రకృతి గుణాలంటే ప్రకృతికి బంధం పడతావు, ఆత్మగుణాలను అభివృద్ధి చేసుకుంటేనే ప్రకృతిని ఓవర్కమ్ చేసి పెడతావు. అయితే ఈ ప్రకృతి ఈ ఆత్మగుణాల్లో అస్పృహ ఒకటి. ఎలా కొంతమంది ఇతరులను హింస పెట్టరు, వాళ్ళే వాళ్ళ అస్తమాని ఏది ఒకటి హింస పడిపోతూ ఉంటారు. ఎందుకు తలపెట్టుకుంటారు, బాధపడిపోతూ ఉంటారు, కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. ఏదో వాళ్ళే వాళ్ళు, మీరు ఇతరులను ఏ విధంగా అయితే బాధ పెట్టకూడదు, మిమ్మల్ని మీరు కూడా అలా బాధ పెట్టుకోకూడదు. మీలో కూడా జీవుడు ఉన్నాడు, ఆ జీవుడు పరాయి వాళ్ళకి దేవుడే జీవుడి కింద ఉన్నాడు. అయితే మిమ్మల్ని కూడా మీరు, మిమ్మల్ని మీరు ఎక్కువ హింస పెట్టుకోవద్దు, మిమ్మల్ని మీరు ఎక్కువ బాధ పెట్టుకోవద్దు. మిమ్మల్ని మీరు ఎక్కువ బాధ పెట్టుకున్నది ఆత్మ, అది కళ్యాణ గుణాలు కాదు. మిమ్మల్ని మీరు కూడా హింస పెట్టుకోవద్దు అని చెప్పి ఆత్మగుణాలు కంపాషన్. ఆత్మగుణాల్లో దయ ఒకటి, కంపాషన్ ఒకటి. మీరు గుర్తులో పెట్టుకోండి, అది కొండ గుర్తు కోసం మీకు చెప్తున్నాను. ఎంతో కొంత దయ అనే గుణం లేకపోతే, ఎంతో కొంత కరుణ అనే గుణం లేకపోతే, ఎంతో కొంత నరిసి కంపాషన్ ఎంతో కొంత లేకపోతే, వాడిని రంపం పెట్టి కోసేసిన వాడికి భక్తి భావం రాదు. భక్తి అంటే ఏమి లేదు, ఈశ్వరుడి పట్ల మనకున్న, మనం ఈశ్వరుడి పట్ల మనకున్న మానసికమైన అనుబంధాన్ని భక్తి అంటారు. తెలంగాణ అంటారు అరుణాచలేశ్వరుడు తోటి, నన్ను లాక్కోవాడికని నేను నడిచి అంత దూరం రాగలను అంటాడు. అరుణాచలేశ్వరుడు తోడు తెలంగాణ అంటారు, నువ్వు నన్ను గుంజుకోవాలి లోపలికి, నువ్వు నన్ను లాక్కోవాలి. నేను నన్ను లాక్కోపోతే, నువ్వు నన్ను గుంజుకోపోతే, నా తెలివితేటలు ఉపయోగించుకుని, అయితే చదువును చదువును ఉపయోగించుకుని నీ సమీపి అంత దూరం రాగలను అరుణాచలేశ్వరుడు. రాగలనా? రాలేను. నీ దయ లేకపోతే, నువ్వు హృదయంలో ఉన్నప్పటికీ, నీ దయ నాకు లేదనుకో, నువ్వు నా హృదయంలో ఉన్నప్పటికీ ఎంత దూరాన్ని ఉన్నావు అనిపిస్తుంది నాకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాసనాక్షయం అవ్వకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఒక్క వాసనను తొలగించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తేనే కానీ, ఎంతో సాధన చేస్తేనే కానీ, ఎంతో గురుకృప లేకపోతే వాసన నశించదు. ఒక్క వాసన, ఉదాహరణకి మన సిగరెట్లు కాల్చే అలవాటు ఉందనుకోండి, అనుకోని మాట్లాడు, సిగరెట్లు కాల్చే అలవాటు ఉందనుకోండి, మనకు గురువు యొక్క దయ లేకపోతే, మన సాధనం అంటే మన ప్రయత్నం లేకపోతే, శాస్త్రం యొక్క దయ, గురువు యొక్క దయ, ఈశ్వరుని యొక్క దయ లేకపోతే, కనీసం సిగరెట్లు కాల్చే అలవాటులోంచి కూడా బయటకు రాలే. అలవాట్లు, ఈ అలవాట్లలోంచి విడుదల పొందాలి. ఈ అలవాట్లే మనకు రాబోయే జన్మల కారణాలు. మరి ఈ అలవాట్లే మనకు రాబోయే జన్మలకి బీజాల కింద ఏర్పడతాయి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న భోగాలే రాబోయే జన్మలో రోగాల కింద వస్తాయి. మనకి భోగాలే రోగాలు. మనిషి అనుభవించే ప్రతి భోగం కూడా రోగం కింద మారిపోతుంది. వాడు పూర్వజన్మలో మనం అనుభవించిన భోగాలు ఈ జన్మలో రోగాలు, ఈ జన్మలో మనం అనుభవిస్తున్న భోగాలు రాబోయే జన్మలో రోగాల కింద వస్తాయి. ఇవన్నీ మనస్సులోనే ఉన్నాయి. ఈ భోగాలు, ఈ రోగాలు, ఈ అశాంతి, భయాలు, ద్వేషాలు, ఇష్టాలు, అయిష్టాలు, ఇవన్నీ మనస్సులోనే ఉన్నాయి. ఆ మనస్సు అనగటానికి, ఆ మనస్సును ఓవర్కమ్ చేయటానికి, ఆ మనస్సులోంచి విడుదల పొందటానికి, మాయ మనస్సులో ఉంది అందులోంచి విడుదల పొందటానికి ఈశ్వరుని దయ లేకుండా నువ్వు బయటకు రాలి. అంత పెద్ద విషయం అక్కర్లేదు. ఒక చిన్న అలవాట్లోంచి కూడా ఈశ్వరుని యొక్క క్రయ లేకుండా విడుదల పొందలేదు. ఈశ్వరుడు యొక్క శక్తిని మనకు చూపిస్తే ఆ శక్తిని చూడటాం, చూడగలుగుతాం, పనికి వస్తాం మనం. అలాగే ఆ ఈశ్వరు యొక్క ప్రేమను మనకు చూపిస్తే ఆ ప్రేమను నుంచి పనికి వస్తాం. మరి ఈ చెయ్యి అంచండి, ఈ చెయ్యి, ఈ చెయ్యిని ముట్టుకుంటే స్పర్శ ఎలా తెలుస్తుందంటే, ఎలా తెలుస్తుందో, ఆ ఈశ్వరుని యొక్క దయ, ఆ ఈశ్వరుని యొక్క కరుణ, అలా మన హార్ట్ కింద టచ్ చేసినట్టు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది దేవుడు లేడనుకుంటున్నాం, ఎంత సజీవంగా ఉన్నాడు ఈ ప్రభు, లేడు లేడు అనుకుంటున్నాం, ఎంత సజీవంగా ఉన్నాడు. మన నిద్రావస్థ మన నిద్రను చూస్తున్నాడు, జాగ్రత్త అవస్థను చూస్తున్నాడు, స్వప్న అవస్థను చూస్తున్నాడు, మన ఒళ్ళు తెలియకుండా నిద్రకు ఉన్నప్పుడు కూడా మన నిద్రను కూడా చూస్తున్నాడు, మన నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన మేలుకునే ఉన్నాడు. నిద్రకి సాక్షి, జాగ్రత్త అవస్థకి సాక్షికి, స్వప్నానికి సాక్షి. ఆ నిద్రలో ఉన్నవాడు జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నాడు. వాడికి తిరగ పట్టుకో, అప్పుడు నీకు బ్రహ్మానుభవం కలుగుతుంది అంటాడు భగవాన్. నిద్రలో ఎవడైతే ఉన్నాడో, నువ్వు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నప్పుడు ఎవడైతే నీ నిద్రను చూస్తున్నాడో, ఆ చూసేవాడు జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నాడు. ఎక్కడికి పారిపోలేదు, అక్కడ ఎక్కడికి, వాడిని వాడిని పట్టుకో, ప్రయత్నం చేసి వాడిని పట్టుకో. అప్పుడు ఈ చక్రంలోంచి, జన్మ మరణ చక్రం నుంచి నువ్వు బయటకు వస్తావు. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు. సంసారం అంటే మనస్సే. సంసారం అంటే అహంకారమే. సంసారం అంటే అజ్ఞానమే. అందులోంచి విడుదల పొందాలి. సంసారం అంటే కేవలం మనుషులు కాదు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, బయట ఉన్న మనుషుల నుంచి దూరం అవ్వచ్చు, బయట ఉన్న సమాజానికి దూరం అవ్వచ్చు, బయట ఉన్న దేవతలకు దూరం అవ్వచ్చు, బయట ఉన్న విషయాలకు దూరం అవ్వచ్చు, కానీ లోపల ఉంది వస్తువు. మన లోపల అంతరాంతరాలు లోపల ఉందిగా. మనం ఏదిగా ఉన్నాము, దాని చోటు మనం సెపరేట్ అవ్వలేము. మనకు ఏ ఏ నాటికైనా మనం కాని దాంట్లో సెపరేట్ అవ్వగలం, కానీ ఏదిగా మనం ఉన్నామో దాంతో సెపరేట్ అవ్వలేము. మనం ఏదిగా ఉన్నామో దాంట్లో ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మనం కాని దాంట్లోంచి వేరుపడగలం. మనం ఏదిగా ఉన్నామో దాంట్లోంచి వేరుపడలేము. ప్రపంచం అంటే మానసిక అనుబంధాలు. స్నేహం మానసిక అనుబంధం, విరోధం మానసిక అనుబంధం, చుట్టాలకాలు కూడా మానసిక అనుబంధాలు, ప్రపంచం అంటే కూడా మానసిక అనుబంధాలు. అదే భగవాన్ చెప్తూ ఉంటారు, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్. అంతా మనస్సే. మనస్సును చూసి పక్కన పెడితే దాన్ని చింపిస్తే ఏమి లేదు. మనం వీటినప్పుడు జల ఎలా ఓడుతుందో, మీ హృదయంలోంచి ఆనందం అలా ఓడుతుంది. దీన్ని పక్కన పెట్టేస్తే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమీ లేదు. జ్ఞాని హృదయంలో ఆనందం ఉంది, అజ్ఞాని హృదయంలో కూడా ఆనందం ఉంది. కానీ జ్ఞాని హృదయంలో ఉన్న ఆనందం జ్ఞాని చేతికి అందుతూ ఉంటుంది, అజ్ఞాని హృదయంలో ఉన్న ఆనందం అజ్ఞానికి అందదు. అంతే తేడా, అంతే తేడా. కానీ ఇక్కడ ఇక్కడే ఉందో అక్కడ కూడా అదే ఉంది. అంటే వాడు ఏదిగా ఉన్నాడో దాని తాలూకు ఎరుక లేక ఉన్నాడు కాబట్టి అజ్ఞానం అంటున్నాం. కానీ జ్ఞాని హృదయంలో ఏది ఉందో అజ్ఞాని హృదయంలో కూడా అదే ఉంది. రమ్మ మహర్షి గారు అంటూ ఉన్నారు, మీ హృదయం నా హృదయంలో ఏది ఉందో అది మీలోనే ఉంది, మీ హృదయంలో ఏది ఉందో నాలో అది ఉంది. నా హృదయంలో ఉండి మీ హృదయంలో లేకపోతే వస్తుంది నిజం కాదు. ఒక కాలంలో ఉండి మరి ఒక కాలంలో లేకపోతే, ఒక అవస్థలో ఉండి ఇంకో అవస్థలో లేకపోతే, ఒక పరిస్థితిలో ఉండి ఇంకో పరిస్థితిలో లేకపోతే నిజం కాదు. అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఏ చైతన్యం ఉందో అది ఒకటి మాత్రమే పారమార్థిక సత్యం, మిగతా అన్ని వ్యవహారిక సత్యాలు. ఇప్పుడు ఇంతకీ నేమంటున్నాడేంటి, ఏదో నా హృదయంలో ఉన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను, దానికి ఉద్యోగం చేస్తున్నాను, ఆ ఉద్యోగం విడిచిపెట్టమంటారా అంటున్నాడు. విడిచిపెడితే వాడికి జ్ఞానం రాదు, సోమరతరం వస్తుంది. ఇక్కడ భగవాన్ అంటున్నారు, నేను ఉద్యోగం విడిచిపెట్టకు, విడి విడిచిపెట్టక్కర్లేదు. అంటే సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడం కాదు, సన్యాసం అంటే కోరికలు తగ్గించుకోవటం, వాంఛలు తగ్గించుకోవటం, మమకారాన్ని తగ్గించుకోవటం, అహంకారాన్ని తగ్గించుకోవటం, మమకారాన్ని తగ్గించుకోవటం, అది సన్యాసం. కానీ బాధ్యతలు విడిచిపెట్టి పారిపోవటం సన్యాసం కాదు, అది ఎస్కేపిజం అవుతుంది. సన్యాసం అంటే స్వార్థాన్ని విడిచిపెట్టమే సన్యాసం అని శ్రీడి బాబా. సన్యాసం సన్యాసి అంటే బట్టలు మార్చుకోవడం కాదు, నిజంగా ఎవడైతే స్వార్థాన్ని విడిచిపెట్టాడు వాడు సన్యాసి. వాడు ఏ బట్టలు వేసుకున్నా సరే, స్వార్థం లేనివాడు గృహస్థాశ్రమం అన్నా వాడు సన్యాసి. అంటే నువ్వు సన్యాసం అంటే మమకారాన్ని తగ్గించుకో, దేహభావాన్ని తగ్గించుకో, నేను చేస్తున్నానని నేను చూస్తున్నానని అది నేను చేస్తున్న కర్తృత్వ బుద్ధి తగ్గించుకో. కర్తృత్వ బుద్ధి తల మీద ముయ్యకు, అదే సన్యాసం. నీ నీ తల మీద ఇది ముయ్యకు, ఆ ముయ్యకపోతే సన్యాసం. కొంతమంది నెత్తి మీద అన్ని గొడవలు మోసుకు తిరుగుతూ ఉంటారు, సంతల గొడవలన్నీ వాళ్ళు నెత్తి మీద మోసుకెళ్తూ ఉంటారు. బాబా అన్నాడు, శిరిడి బాబా ఏమన్నాడంటే, సాధన అంటే ఏమీ లేదు భయ్యా, సాధన అంటే ఏమి లేదు. లోకంలో గొడవలన్నీ మన లోకంలో గొడవలన్నీ తెచ్చుకుని మనస్సులో నింపుకోవటం కాదు, నీ పూర్వజన్మం నుంచి ఏ గొడవలు అయితే మనస్సులో మోసుకొస్తున్నా ఆ మనస్సును ఖాళీ చేయటమే సాధన. చట్టంతా తీసుకొచ్చి మనస్సుతో నింపటం కాదు, నిన్ను ఖాళీ చేసుకోవడం సాధన, నీ మనస్సును ఖాళీ చేసుకోవడం సాధన, నీ మనస్సులోంచి బయటపడటం సాధన. నిన్ను నువ్వు ఖాళీ చేసుకో. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అల్లి ఖాళీ చేసి వెళ్ళిపోతాం, అలాగే నీ మనస్సును ఖాళీ చేసుకో, అదే సాధన. అంతకంటే సాధన లేదు. ఇక నీకు పునర్జన్మం లేవు, నీకు కైవల్యం. ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సుఖమే. శరీరానికి చావు వస్తుంది అనుకోండి, ఏదో పోగొట్టుకుంటున్నాం కూడా అనిపించదు నీకు, ఎప్పుడు మనస్సును ఖాళీ చేసుకున్నప్పుడు. బాబా అన్నాడు, పని పాటు విడిచిపెట్టేసి డ్యూటీ చేయటం మానేసి కొంతమంది ఏదో పెద్ద పెద్ద మాటలు అద్వైత మాటలు చెప్తారు, డ్యూటీ చేయరు, పని ఎందు శ్రద్ధ ఉండదు, పని ఎందు గౌరవం ఉండదు, డ్యూటీ చేయరు, ఇది అద్వైత మాటలు చెప్తూ ఉంటారు. అది ఎందుకు జహానికి పనికిరారు, పని పదానికి పనికిరారు. అటువంటి వాళ్ళతో కాదు, నీకు స్నేహాలు ఉంటే తగ్గించుకోమని చెప్పాడు. కొంతమంది ఈ జ్ఞాన మార్గంలో ప్రమాదం ఏంటంటే, ఏదో నాలుగు పుస్తకాలు చదివి వాడికి జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటా ఉంటారు. ఏదో నాలుగు పుస్తకాలు చదువుతారు వాడికి జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటారు. అలా అనుకునేది అక్కడ ఎవరు అనుకుంటారో అనుకునేది మనస్సు అనుకుంటారు. అక్కడ అజ్ఞానం ఉందని అర్థం. నాకు జ్ఞానం వచ్చేస్తుందని ఎవరు అనుకుంటారు, జ్ఞానాన్ని కూడా మనస్సు అనుకుంటుంది. అక్కడ మనస్సు ఉంటే అజ్ఞానం ఉందని అర్థం. నాకు తెలుసును, నాకు తెలియదు, నేను గ్రహించాను, నేను గ్రహించలేదు, నేను పుట్టాను, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను, మళ్ళీ పుడుతున్నాను, ఇవన్నీ మనస్సులో వచ్చే గొడవలే. ఇదంటే మైండ్ యొక్క డస్ట్, ఇదంతా మనస్సులో, ఇదంతా మనస్సు యొక్క ప్రకోపం, ఇదంతా మనస్సు యొక్క ఉద్రేకం, ఇదంతా మనస్సులో జరిగే గొడవలు. మహాత్మా గాంధీ ఆయన చివరి రోజుల్లో ఒక మాట చెప్పాడు, ముందు నీ మనస్సు దుమ్మైతే నీకు నీకు ఆత్మజ్ఞానం రాదని. ముందు మైండ్ డస్ట్ అవ్వాలి, మైండ్ దుమ్మైతేనే కూడా వాడు జ్ఞానానికి పనికిరాడని. నువ్వు నిజంగా నీకు జ్ఞానం కావాలంటే నీ మైండ్ డస్ట్ అవ్వాలి. నువ్వు డస్ట్, నీ మైండ్ నువ్వు బంగారం అనుకుంటున్నావు, ఎవడైతే దస్తయ్యాడో వాడికి జ్ఞానం కలుగుతున్నాను. దస్తయ్యని వాడికి దేనితో తాదాత్మ్యం ఉండదు, వాడు ఫారంలెస్, నేమ్లెస్ వాడు. అంటే రోజు మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవద్దు. మీకు అనుకూలమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ప్రతికూలమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ప్రతికూలమైన సంఘటన జరిగినప్పుడు ఇలా జరిగింది ఏంటి అనుకుంటాం, భవిష్యత్తులో ఆ సంఘటన మీకు మంచి తీసుకురావచ్చు, అది తెలియక మీరు ఆందోళన పడతా ఉంటారు. ఒకసారి మనకి ఇష్టమైన సంఘటన ఏదైనా జరిగిందనుకోండి, దేవుడు లేడనుకుంటాం. మనం ఎటువంటి వాళ్ళు అంటే మన మనస్సులు మన యొక్క స్థాయి ఎంత చిన్నస్థాయింటే మనకి ఇష్టం లేని సంఘటన ఏదైనా జరిగితే దేవుడే లేడని వేసుకుంటాం. ఆ ఇష్టం లేని సంఘటన నీ మంచి కోసం అది చేసాడన్న సంగతి నీకు అనుభవానికి వచ్చాక తెలుస్తుంది, గాడ్ ఈజ్ గ్రేట్, ఎంత మంచివాడు దేవుడని. ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి మీకు, దాన్ని జరిగితే ఏంటి దేవుడు లేడు ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అనుకుంటారు. ఆ సంఘటన నీ మంచి కోసం ఏది జరిగిందని అనుభవంలోకి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది గాడ్ ఈజ్ గ్రేట్ అని. బాబా చెప్పేది ఎక్కువ గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్. ఉన్నది ఒకటే వస్తువు, దాని కొంతమంది అల్లా అంటున్నారు, కొంతమంది రాముడు అంటున్నారు, కొంతమంది యెహోవా అంటున్నారు, కానీ ఉన్న పదార్థం ఒకటే, ఉన్న పిండి ఒకటే. బాబాకి కుల భేదం లేదు, బాబాకి మత భేదం లేదు, బాబాకి జాతి భేదం లేదు. ఏ రకమైన బాహ్యంగానికి ఏ రకమైనటువంటి కులభేదం కానీ మతభేదం కానీ జాతి భేదం కానీ ఏ రకమైనటువంటి భేదాలు లేనివాడు, బందారుపు రంగు గలవాడు. పైగా మనుషులకి ఎంత ప్రేమగా అన్నం పెట్టేవాడో, జంతు ఆయన దగ్గరికి వచ్చి జంతువులకు కూడా అంతగా అలా పెట్టేవాడు. ఆయన అన్నం తెచ్చుకుని అక్కడ పెట్టుకుంటే మనం పిల్లి ముట్టుకున్నా కుక్క మెట్టుకున్నా మనం ఆ క్షణం అది యావగించుకుంటాం. ఆయన తెచ్చుకున్న అన్నం ఏ పిల్లన్నా ముట్టుకున్నా కుక్క తిన్నా మళ్ళీ మిగిలిన అన్నం ఆయన తినేసేవాడు. అది కుక్క ప్రసాదం, పిల్లి ప్రసాదం అని మనం యావగించుకుంటాం. అది అంటే ఏమి మనకి జంతువుకి తేడా ఏంటి, తోలే తేడా. ఇందులో ఏమి లేదని మనకి జ్ఞానం రావటానికి ఒకే ఉపాయం ఉంది. మీరెవరు, మీరెవరు, వారెవరు, మీరెవరు అని అందరిని అడుగుతూ ఉంటాం. మీరెవరు, మీరే అందరిని ప్రశ్నలు వేస్తాం. ఆ ప్రశ్నలు మన గురించి మనం వేసుకుంటూ వాడికి ఆత్మజ్ఞానం కలగదు. ఇతరులను ప్రశ్నిస్తూ ఉంటాం మనం, మీరెవరు, మీరెవరు, వారెవరు, మీరెవరు అని. వారెవరు, మీరెవరు, మీరెవరు అని అడిగిపోతే మీరెవరు అని ప్రశ్న వేసుకుంటే నాకు జ్ఞానం కలుగుతుంది. మనం నేనెవడని ప్రశ్న వేసుకోం, మీరెవరు, మీరెవరు, వారెవరు, వీరెవరు, ఇటువంటి ఈ విచారంలో ఉంటాం. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, ఈ గొడవలు వారెవరు, వీరెవరు ఎనిపడమే. కానీ ఆ ప్రశ్న నేనెవడని ప్రశ్న వేసుకుంటే నా మనసు ఎన్ని బూట్లో పడిపోతుంది. కానీ ఈ మూడట్లకి సమన్వయం ఉండాలి. వాక్కోటి, వాక్కోటి, మనస్సుటి, పెనవటి. అంటే మన చేతితోడు చేసే పని, మన మనసులోకి వచ్చే సంకల్పం, నోటి చోటు మాట్లాడే మాట, ఈ మూడాటికి సమానంగా ఉండాలి. తర్వాత వాక్ పాలిష్యం ఉండకూడదు. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. విషయం చెప్పవచ్చు, ఎదుటి వాళ్ళు హక్క ఇలా చెప్పకూడదు. సబ్జెక్ట్ మనం చెప్పవచ్చు, ఇతరుల వారు ఇతరులకు నొప్పించకుండా మనం చెప్పాలి. ఆ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కూడా ఇతరుల వారు వాళ్ళకి నేర్చుకోవాలనే బుద్ధి కలగాలి. అంతేగాని వాళ్ళు నొప్పించేలా చెప్పకూడదు, ఆ నేర్చుకోవాలనే బుద్ధి కలగాలి వాళ్ళకి. నేర్చుకోవాలి వాళ్ళు, ఆ బుద్ధి కలగాలి వాళ్ళకి. అంటే కానీ చెప్పేవాడికి వినేవాళ్ళ మీద ఎంత కొంత ఆప్యాయత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఎఫెక్షన్ ఉండాలి. ఏమి లేదు, మనకు మనుషుల మీద రాగమే భగవంతుడి మీద రాగం వస్తే మనకి జ్ఞానం వచ్చేస్తుంది. నీ ఇంట్లో వాళ్ళ మీద నీకు ఎంత ఇష్టం ఉందో అదే ఇష్టం పరమేశ్వరుడి మీద వస్తే నీకు జ్ఞానం వచ్చేస్తుంది. అక్కడ ఇష్టం ఈశ్వరుడి మీద మనకి ఇష్టం కుదరాలి, ఈశ్వరుడి మీద ప్రేమ కుదరాలి, ఈశ్వరుడి మీద భక్తి కుదరాలి. దానికి ఎంతో కొంత పుణ్యకర్మలు చెయ్యాలి. పుణ్యకర్మలు చేస్తేనే కానీ పరమేశ్వరుడి మీద మనకి భక్తి కలగదు, అంటే మనసు నిలబడదు ఆ పుణ్యకర్మలు అంటికే. మరి మీ గురించి చెప్పాను కదా, నలుగురు పిల్లలు పుట్టి చచ్చిపోయారు పితాపంలో ఆ తల్లిదండ్రులు. తర్వాత ఇద్దరు పుట్టారు, ఒకడు కుంతుడు, ఒకడు గుడ్డోడు. ఆయన పరమేశ్వరుడు మీద విశ్వాసం వాళ్ళకి చెదరలేదు, దత్తాత్రేయుడు లేదని వాళ్ళకి విశ్వాసం చెదరలేదు, అంతకు అనుగ్రహించాడు దత్తాత్రేయుడు. ఇప్పుడు మనం అనుకున్న పని అవ్వకపోతే దేవుణ్ణి వదిలేస్తాం మనం. అంటే రాబోయే జన్మలు ఎక్కడున్నాయి, మన మనస్సులో ఉన్నాయి. స్నేహితులు ఎక్కడున్నారు, మన మనస్సులో ఉన్నాయి. విలేదులు ఎక్కడున్నారు, మన మనస్సులో ఉన్నాయి. బంధువులు ఎక్కడున్నారు? మన మనస్సులో ఉన్నాయి. మన ఆస్తి ఎక్కడుంది? మన మనస్సులో ఉంది. మనసు లేకపోతే ఏమి లేదు, మనస్సు ఉంటే అంత. మన ప్రాపర్టీ కూడా మన మనస్సులోనే ఉంది. మనస్సు అణిగిన వాడికి అంత శాంతి. మనస్సు అంతర్ముఖం అయితే అణుగుతుంది, మనస్సు బహిర్ముఖం అయితే ఇది విజృంభిస్తుంది అంతే. నువ్వు బయటికి వెళ్తే అజ్ఞానం, లోపలికి వెళ్తే జ్ఞానం. బయటికి వెళ్తే అశాంతి, లోపలికి వెళ్తే శాంతి. బయటికి వెళ్తే బంధం, లోపలికి వెళ్తే మోక్షం. మనసు లోపలికి వెళ్తే మోక్షం, బయటకు వస్తే బంధం. లోపలికి వెళ్తే జ్ఞానం, బయటకు వస్తే అజ్ఞానం. కానీ గుర్తింపు లోటు కోరకూడదు మనం. మనం చేసుకునే పని విషయంలో కానీ ఆ గుర్తింపులు కోరే అలవాటు పోవాలి మనకి. ఆ గుర్తింపుల వల్ల మనకు అహంకారం పెరుగుతుంది, దేహభావన పెరుగుతుంది. మనం కాని దాని మీద మనం అనే బుద్ధి ఎక్కువ అవుతుంది. మనం గుర్తింపులు కోరుకుంటున్నాం అనుకోండి, ఏదైతే మనం కాదో, అంటే అనాత్మ మీద ఆత్మ, అనాత్మ మీద ఆత్మబుద్ధి ఎక్కువ కలుగుతూ ఉంటాం. మనం కానిదాన్ని అవును అనుకుంటా ఉంటాం. మనసు బాహ్యమతానికి విజృంభిస్తూ ఉంటుంది. మనం గుర్తింపులు కోరుకొని కొంతమంది ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళే గుర్తింపులు కోరుకుంటా ఉంటారు. అంటూ ఉంటారు, బోలెడు చాకరీ చేస్తున్నామని ఎవరు గుర్తించరాదు. ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళే గుర్తింపు కోరుకుంటూ ఉంటారు. బోలెడు చాకరీ చేస్తున్నామంటే ఎవరు ఎవరు గుర్తించకపోవటం మనకు మంచిది. ఇలా గుర్తించే వాళ్ళు ఎవరో మనకు మోక్షం ఎవరు. ఎవరు గుర్తించిన వాళ్ళు అహంకారం, గుర్తించకపోయిన వాళ్ళు అహంకారం. మనకు పరమేశ్వరుడు మనకు మోక్షం ఇచ్చేవాడు నారాయణుడు. మనకు ఆధారంగా ఉన్నవాడు నారాయణుడు. వాడే జ్ఞానదాత, వాడే శాంతిదాత, వాడే అహంకారానికి కోత, వాడే రోత. అహంకారానికి రోత పెట్టేవాడు వాడే, కోత పెట్టే ఎవడే. లోపల వాడు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. మనం మాట్లాడే మాటకి, మనం చేతితోడి చేసే చేతకి, మనకు వచ్చే తలంపుకి, మనకు వచ్చే భావనకి, అన్నిటికీ సజీవంగా ఉన్నాడు. సజీవంగా ఉండటమే కాదు, రికార్డు చేసుకుంటున్నాడు, సాక్షిగా ఉంటున్నాడు. వాడు గుర్తించినప్పుడు బాహ్యమైన మనుషులు గుర్తిస్తే ఉంది, గుర్తించకపోతే. ఈశ్వరుడు సర్వసాక్షి. ఈశ్వరుడు ప్రభువే కాదు, యజమాని మాత్రమే కాదు, సాక్షి కూడా. అదే మన స్వరూపాన్ని విడిచిపెట్టి మనం ఎంత దూరం వెళ్ళిపోతున్నాం, మళ్ళీ అంత కష్టపడి వెనక్కి రావాలి. మన స్వరూపాన్ని విడిచిపెట్టి మనం ఎంత దూరం వెళ్ళిపోతున్నాం, అంత కష్టపడితేనే కానీ, అంత సాధన చేస్తేనే కానీ మళ్ళీ వెనక్కి రాలేదు మనం. అయితే బాబా గారు చెప్పేది ఏంటంటే, మీకు ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మ గుణాలని ప్రాక్టీస్ చేయండి. మీకు ఆత్మశాంతి కావాలంటే ఆత్మగుణాలను ప్రాక్టీస్ చేయండి. ఆత్మగుణాలు అంటే ఆత్మజ్ఞాన సముపార్జనకి సహకరించే గుణాలని ఆత్మగుణాలు అంటారు. వాటిని ప్రాక్టీస్ చేయండి. లేవు లేవు అనుకోవద్దు, ఉంటే సరే సరే, లేవు లేవు అనుకోవద్దు. వాటిని ప్రాక్టీస్ చేయండి, ఆత్మజ్ఞానానికి సహకరిస్తాయి. అది సగనం టాలరెన్స్ ఉంది అనుకోండి, సగనం కూడా ఆత్మజ్ఞాన సముపార్జన పనికొచ్చే గుణాల్లో సగనం ఒకటి, శ్రద్ధ ఒకటి. శ్రద్ధ అంటే విశ్వాసం కూడా ఉంటుంది. ఎక్కడైతే శ్రద్ధ ఉంది అక్కడ విశ్వాసం కూడా ఉంటుంది. ఆ రెండు ఎడదీయలేము, అన్నీ వచ్చేస్తాయి. శ్రద్ధ ఉంటే అన్నీ వస్తాయి. అన్నిటితో పాటు జ్ఞానం కూడా వస్తుంది. శ్రద్ధ వన్ లభతే జ్ఞానం. ఎక్కడైతే శ్రద్ధ ఉంది అక్కడ జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధ అనేది రెండు అక్షరాలే. ఆ రెండు అక్షరాలను మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే నీకు నీకు దేహం మీద, నీకు శవం మీద ఉన్న మమకారం తగ్గించుకుంటే, శవాన్ని కేంద్రంగా పెట్టుకుని వచ్చే తలంపుల్ని తగ్గించుకుంటే, దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని, మనస్సును కేంద్రంగా పెట్టుకుని వచ్చే ఉద్రేకాలని ఇవన్నీ కూడా నువ్వు రెడ్యూస్ చేసుకుంటే, అప్పుడు నీకున్న ప్రేమ అనురాగం ఒక జరగ మతంతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్తం అవుతుంది. నీ కాన్షియస్లో లైవ్ అవుతావు. సిరి బాబాని చాలా మంది ఆరాధిస్తున్నారు. ఈ మధ్య నేను కాకినాడలో ప్రశ్న అడిగారు, అంటే ఈ సాయం చాలా మంది దేవాలయాలు కడుతున్నారు, ఎక్కువ దేవాలయాలు కడుతున్నారు, కారణం ఏంటి అంటే, బాబాకి ఒక కులం చోట కానీ, ఒక మతం, ఒక జాతి కానీ, ఒక ప్రాంతంతో ఏమి అటాచ్మెంట్ లేదా. యూనివర్సల్ కాన్షియస్నెస్. ప్రత్యేకం ఒక రిలీజియన్ మీద కూడా ఆయనకి తాదా, ఒక రిలీజియన్ మీద కూడా తాదాత్వం లేదు దానికి. కొంతమందికి రిలీజియన్తో తాదాప్యం ఉంటుంది, అని రిలిజియన్తో కూడా తాదాత్మ్యం ఉండేది. యూనివర్సల్ కాన్షియస్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్, ఆ విశ్వ చేతనలో విశ్వ చైతన్యంతో తనతో తాదాత్మ్యం పొందటమే కదా తానై ఉన్నాడు. కొంతమందికి మతాభిమానం ఉంటుంది, ఆయనకి ఒక మతంతో, ఒక మతంతో కూడా తాదాత్మ్యం లేదు బాబాకి. ఒక కులంతో అసలే లేదు. అలా ఆయనకి ఆయనకి అసలు ఆయన ఏ కులము, ఆయన ఏ మతము, ఏ ప్రాంతము అని ఎవరికి తెలియనుకుని అట్టే పెట్టాడు. ఆయన ఎవరికి తెలియని కూడా హిందూస్ ముస్లిం అనుకుంటారు, ముస్లిమ్స్ హిందూ అనుకుంటారు అని ఆయన మతం కానీ, ఆయన కులం కానీ, ఆయన జాతి కానీ ఎవరికి తెలియని కూడా ఆయన. బాబా భక్తులు చెప్తూ ఉంటారు భగవంతుడంటూ దాల్చి వస్తే అది బాబాలాగే ఉంటాడని. భగవంతుడంటూ ఒక రూపం దాల్చి వస్తే ఈ భూమి మీదకి వాడు బాబా అలాగే ఉంటాడని. అది దేనితో ఐడెంటిఫికేషన్ లేదు, మతంతో రిలిజియన్తో కూడా ఆయనకు ఐడెంటిఫికేషన్ లేదు. వాడి ప్రేమ కులమతాలతో ఐడెంటిఫికేషన్ లేకపోతే వాడి ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుందని. వాడి ఆప్యాయత విశ్వవ్యాప్తం అవుతుంది. వాడి దేశానికి హద్దులు ఉన్నట్టు వాడి ప్రేమకు హద్దులు ఏముండవు. నాకు మాట గుర్తొస్తుంది, నాని ఫల్కీ అని పేరు, ఫల్కీ వాళ్ళ ఎవరు ఉండే పెద్ద అడ్వకేట్, సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషనల్ లాయర్, రాజ్యాంగం మీద బాగా మాట్లాడతాడు, ఇన్కమ్ ట్యాక్స్ మ్యాటర్స్ కూడా బాగా తెలుసాయి. ఆయన ఇంకా 2 సంవత్సరాలు చనిపోతాడని ఇంకో ప్రశ్న అడిగారు. అమెరికాలో ప్రెసిడెంట్ పిలిపాలని కూడా ఆ పద్ధతి ఇండియాలో పెడితే బాగుంటున్నారు. ఇక్కడ మనకు మంత్రి వర్గం రూల్ చేస్తుంది, ఇండియాను సెంట్రల్ క్యాబినెట్ రూల్ చేస్తుంది. అలాగే అమెరికా అలాగే ప్రెసిడెంట్ రూల్ పెడితే ఎలా ఉంటుందని ఒక అడిగారు. ఏంటి మేధస్సుగా బుద్ధి సూక్ష్మతకి విషయం చెప్తే ఆ బుద్ధి సూక్ష్మత కూడా భగవంతుని ఇస్తేనే వస్తుంది, అయితే రాదు. మనకి ఏది ఇచ్చినా భగవంతుని ఇచ్చింది, మనది ఏది కాదు. భగవంతుడికి తెలియకుండా ఏది జరగదు. భగవంతుడు మనకి ఇచ్చింది, మన దగ్గర ఉన్నది కూడా భగవంతుడు. మనకు తెలియచేట్లుంటే భగవంతుడి ప్రసాదం అది. మనకి ఏదైనా శరీరంలో ఎనర్జీ ఉంటే అది భగవంతుడి ప్రసాదమే. మీకు ఏదైనా రచనా శక్తి ఉంటే అది భగవంతుడి ప్రసాదం. మీ సొంతం అంటూ ఏమీ లేదు. మనకి ఇక్కడ సొంతం అంటూ ఏమి లేదు. ఆ పలికే వాళ్ళ బుద్ధి సూక్ష్మతకు నేను చెప్తున్నాను మీకు. ఇండియాలో అమెరికా పద్ధతిలో ప్రెసిడెంట్ పరిపాలన పనికి రాదని చెప్పాడు. చెప్పి ఏమన్నాడంటే భారతదేశంలో అసలు రాజకీయ పార్టీలు అంటూ ఏమీ లేవు, కులాలు మాత్రమే ఉన్నాయి. ఏ కులం వాడు అక్కడ పోటీ పెడితే ఆ కులం వాడు నగ్గితే వాడు మంచివాడవచ్చు, చెడ్డవాడవచ్చు. పార్టీని బట్టి ఓట్లు వెళ్తే లేదు, ప్రజలు కులాన్ని బట్టి వేస్తున్నారు. అంటే భారతదేశంలో కులాలు ఉన్నాయి కానీ పార్టీలు లేవు. పార్టీ ఉరికే నామకం ఉన్నాయి రాజ్యాంగం కోసం. అంటే మీరు రాష్ట్రపతి పరిపాలన కానీ పెడితే, అమెరికాలో ప్రెసిడెంట్ పరిపాలన పెడితే, అమెరికా భారతదేశంలో ఏ కులం ఉండవు, పెరమినెంట్గా ఆ కులస్తుడే ఇండియాకి ప్రెసిడెంట్ అవుతూ ఉంటాడు. అంటే భారతదేశంలో కుల వ్యవస్థ అంత కూడికిపోయింది అని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ పరిపాలన ఇండియాకి పనికి రాదు అన్నాడు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కులంతో కానీ ఈ మతంతో కానీ, ఒక ప్రాంతీయ తత్వంతో కానీ, అయితే ఒక ఒక దేశంతో కానీ, ఏది ఏ రకమైన అనుబంధాలు లేనివాడు బాబా. బుద్ధిని కల్పించేవాడు బాబా, బుద్ధిని కల్పించేవాడుగా బాబా, బుద్ధిని నడిపించేవాడు బాబా. అయితే నువ్వు ఎవరి మీద కోపం వచ్చి, కొంతమంది కోపం వచ్చి సన్నివాసం పుచ్చుకుంటూ ఉంటారు, ఇంటికెళ్ళి కోపం వస్తే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అందరూ వెళ్ళిపోతాం అంటాడు, వెళ్ళరనుకోండి. ఇంటికే కోపం వచ్చిందని కానీ మేము సన్యాసం పుచ్చుకుంటాం, వెళ్ళిపోతాం 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 అంటే, అంటే ఏదో కోపం మీద వచ్చి కోపం మీద సన్యాసం పుచ్చుకోవడం, ద్వేషం మీద అయ్యి నిలబడవు. కోపాలు అంచేపు నిలబడతాయి, ద్వేషాలు అంచేపు నిలబడతాయి, అయ్యేమి నిలబడవు. అయ్యేమి నిలబడేవి కాదు అయ్యి. అంటే నువ్వు ఇంకా నువ్వు ద్వేషం వల్ల విశాలం అవ్వవు, ప్రేమ వల్ల విశాలం అవుతావు. ఈ బుద్ధి విశాలం అవ్వాలంటే ద్వేషం వల్ల విశాలం, ప్రేమ వల్ల విశాలం అవుతావు, శాంతి వల్ల విశ్వాసం విశాలం అవుతావు, జ్ఞానం వల్ల విశాలం అవుతావు. చాలా మంది సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు అందరి గురించి నేను చెప్పటం లేదు. చాలా మంది సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఈజీ లైఫ్కి అలవాటు పడిపోవటం పుచ్చుకుంటారు. కొంతమంది ఈజీ లైఫ్కి అలవాటు పడతారు, పని అంటే ఇష్టం ఉండదు, ఏమీ ఇష్టం ఉండదు, ఒక మనిషిని ప్రేమించరు, ఒక మనిషి మీద అనురాగం ఉండదు, పని పట్ల గౌరవం ఉండదు, ఓ బాధ్యత ఉండదు, ఓ డ్యూటీ ఉండదు. ఏదైనా బాధ్యత తీసుకుని పని చేయమంటే చేయరు. కొంతమంది ఈజీ లైఫ్కి అలవాటు పడతారు అంతే. ఆ ఈజీ లైఫ్ అలవాటు పడిన వాళ్ళు కొంతమంది సన్యాసం అంటే ఇష్టం ఉండొచ్చు. అయితే నువ్వు గృహస్థాశ్రంలో ఉన్నా సన్యాసాశ్రంలో ఉన్నా తెల్ల బట్టలు వేసుకున్నా ఎర్ర బట్టలు వేసుకున్నా చెట్టు ఏ విధంగా అయితే పండు చెట్టుని పండు అంటుందనుకోండి, ఆ పండు పక్వానికి వచ్చాక ఎలా రాలిపోతుందో. నువ్వు మీరు ఏ ఆశ్రమంలో ఉన్నా అంటే సన్యాసాశ్రమనా గృహస్థాశ్రమనా ఏ ఆశ్రమంలో ఉన్నా మీ డ్యూటీని మీరు చక్కగా చేసుకోండి. ఈశ్వరుడి పాదాలను విడిచిపెట్టద్దు, ఈశ్వరు భక్తి విడిచిపెట్టద్దు. మీ చేతులు మీ మనస్సు భగవంతుడి పాదాల మీద ఉండాలి, మీ చేతులు పని మీద ఉండాలి. మీ పని అనేది మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీ మనస్సు నెమ్మదిగా ముగ్గుతుంది, మీ మనస్సు పక్వానికి వస్తుంది, మీ మనస్సు హృదయంలో లయమైపోతుంది, హృదయాకారం చెందుతుంది. అంటే మీ హృదయంలో ఉన్న ప్రభు, మన హృదయంలో ఉన్న యజమాని, మన హృదయంలో ఉన్న నారాయణుడు ఎంత స్వచ్ఛంగా ఉన్నాడో, ఎంత స్వతంత్రంగా ఉన్నాడో, ఎంత పవిత్రంగా ఉన్నాడో, అలాగే అంత ప్యూరిటీ మన మనస్సుకు వచ్చినప్పుడు నదేళ్ళు సముద్రంలో కలిసినట్టు మీ మనస్సు ఎన్ని హృదయాకారం చెందుతుంది, హృదయంగా ఐక్యమవుతుంది అయ్యా. అప్పుడు నీకు ప్రకృతిలోంచి బయటకు వచ్చేది, పునర్జన్మలోంచి బయటకు వచ్చేది. అయితే ఇంట్లోంచి బయటికి వెళ్ళి పారిపోవడం, ఇంట్లోంచి పారిపోవడం తేలిక కాదు, మనస్సులోంచి పారిపోవటం. మనం కాశీ వెళ్ళినా మన మనస్సు కూడా ఉంటుంది, మన కాశీ వెళ్ళినా మన మనస్సు మనకు కూడా వస్తుంది, రామేశ్వరంలో మన మనస్సు మనకు కూడా వస్తుంది. అంటే మనస్సులోంచి విడుదల పొందటానికి తేలిక కాదు, దానికంటే ప్రయత్నం ఉండాలి, సాధన ఉండాలి, శాస్త్రం యొక్క కృప ఉండాలి, ఈశ్వరుని యొక్క కృప ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి. అంటే లోపల పరబ్రహ్మంతో తాదాప్యం ఉన్నవాడు, లోపల చైతన్యంతో తాదాప్యం ఉన్నవాడికి ఆ శాంతి సాగరం లోపల ఉంటే, హృదయంలో శాంతి సాగరంతో ఎవరికైతే తాదాప్యం ఉందో వాడు ఒక మాట చాలు, ఒక చూపు చాలు, ఏమీ అక్కర్లేదు, వాడు మౌనం చాలు, మీరు బాగుపడటానికి. మీ చైతన్య స్థాయి పెరగటానికి లోపల బ్రహ్మముతో ఎవరికైతే తాదాప్యం ఉందో, ఏ వస్తు అయితే ఉందో దానితో ఐడెంటిఫికేషన్ ఎవరికైతే ఉందో వాడు చూపు చాలు, మాట చాలు. ఒకవేళ చూపు లేకపోయినా మాట చేయలేకపోయినా వాడు మౌనం చాలు. జ్ఞానం యొక్క మౌనం మీలో ఎంతో మార్పు తీసుకొస్తుంది. మీరు ప్రయత్నం చేసి తీసుకురాలనేటువంటి మార్పుని జ్ఞానం యొక్క మౌనం మీకు చేసి పెడుతుంది, జ్ఞానం యొక్క మౌనం తీసుకొస్తుంది. అటువంటి మహత్తరమైనది, అటువంటి వండర్ఫుల్గా ఉంటుంది జ్ఞానం యొక్క మౌనం. అదే కొంతమంది కోపం వస్తే నేను అది విడిచిపెట్టేస్తాను, విడిచిపెట్టేస్తాను అంట, నోటితో విడిచిపెట్టాడు, మనస్సుతో విడిచిపెట్టాడు, వాడికి జ్ఞానం ఏంటి? వాడు కోపం వచ్చింది అనుకోండి ఒకడికి, నేను అది విడిచిపెట్టేస్తాను, విడిచిపెట్టి నోటితో అంటాడు, మనస్సుతో మీద కానీ విడిచిపెట్టాడు, మనస్సుతో విడిచిపెట్టకపోతే వాడికి జ్ఞానం ఏంటి? నిజంగా వాడు మనస్సుతో అన్ని విడిచిపెట్టేశాడు అనుకోండి, వాళ్ళని నారాయణుడు వాడికి స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అయితే నువ్వు మనస్సును బాగు చేసుకో, నీ బుద్ధిని నువ్వు బాగు చేసుకో. నువ్వు ఇంటికాడ ఉన్నా నీ బుద్ధిని నువ్వు బాగు చేసుకోవాలి, కాశీ వెళ్ళినా నీ బుద్ధిని నువ్వు బాగు చేసుకోవాలి, అరణ్యానికి వెళ్ళినా నీ బుద్ధిని బాగు చేసుకోవాలి, ఎక్కడన్నా నీ బుద్ధిని నువ్వు బాగు చేసుకోవాలి. రేపని వాయిదా చేసుకోవద్దు బుద్ధిని బాగు చేసుకోవడానికి. నువ్వు డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నావు, అంతకంటే ఎక్కువ కష్టపడాలి నీ బుద్ధిని నువ్వు బాగు చేసుకోవడానికి. డబ్బు సంపాదించడం తేలిక, బుద్ధిని బాగు చేసుకోవడం చాలా కష్టం. ఏదైనా హై స్కూల్కి వెళ్ళి చదువుకోవడం తేలిక, బుద్ధిని బాగు చేసుకోవడం చాలా కష్టం. మన బుద్ధిని కనుక బాగు చేసుకోకపోతే, మన బుద్ధిని మనం సంస్కరించకపోతే, మన బుద్ధిని మనకు అంతర్ముఖత్వం, మన బుద్ధికి అంతర్ముఖత్వం రాకపోతే, ఆ విషయాన్ని గ్రహించే సున్నితత్వం, ఆ సటిల్ ఇంటలెక్ట్, ఆ సటిల్ బుద్ధి కనుక మనకు రాకపోతే, సూక్ష్మ బుద్ధి కనుక లేకపోతే, బుద్ధి సూక్ష్మత కనుక మనకు లేకపోతే, హృదయంలో ఉన్నటువంటి వస్తువు, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న వస్తువు మన గ్రహింపులోకి రాదు. అది మన హృదయంలో ఒక నిజం ఉంది, మన హృదయంలో ఒక సత్యం ఉంది. నారాయణుడు మన హృదయంలోనే ఉన్నాడు, భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు, మనకి ప్రభువుగా ఉన్నాడు, మనకి యజమానిగా ఉన్నాడు. వాడు వాడు చేసేది కూడా వాడే, పనంతా వాడే చేస్తున్నాడు, పనంతా చేసేది వాడే. వాడి సంకల్పం లేకుండా ఏమి జరగదు, వాడికి తెలియకుండా ఏది జరగదు. వాడి సంకల్పాన్ని బట్టే సృష్టి కూడా నడుస్తుంది. కానీ మనం ఏదో చేస్తున్నాం, మనం ఏదో చేస్తున్నాం మనం ఊహించుకుంటాం. దాంట్లోంచి మనకు అహంభావన పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది, అది సపరేట్ సపరేట్ ఐడెంటిటీ పెరుగుతుంది. అది అక్కడ మన పతనం ప్రారంభమవుతుంది. అంటే భగవంతుడే. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, భారత యుద్ధంలో నేను ఎవరినైతే చంపేశాను వాడిని చంపటమే నీ పని అని చెప్తాడు కృష్ణుడు అర్జునుడితో. నేను ఎవరినైతే చంపి పోగులు పెట్టి ఉంచానో వాళ్ళు ఇంకా నువ్వు చేతులు ఆడించడం, వాళ్ళు నేను చంపిన వాళ్ళే నువ్వు చంపటం, అంతకంటే నువ్వు చేసేది ఏమి లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, మన అహంకారం నేను అది సాధించాను ఇది సాధించాను మనం అనుకుంటాం. ఆ సాధి మనం ఏదైతే సాధించామో అది భగవంతుని ముందు అక్కడ సాధించి పెట్టాడు. అది మనకు తెలియక నేను సాధించాను అనుకుంటున్నాను, ఈ రోగం విడిచిపెట్టున్నాను. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకుంటే చాలు, మనం ఏదైతే సాధించామో సాధించాం అనుకుంటున్నామో అది ముందే భగవంతుడు అక్కడ సాధించి పెట్టాడు. నేను సాధించాను అనుకున్న అహంకారం పెంచుకుంటున్నాను, కానీ అది భగవంతుడు అక్కడ సాధించాడనే విషయం మనకు అర్థమైతే ఏమీ లేదు. అర్జునుడు నేను వాడిని చంపాను ఈయన చంపాను నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఎవరినైతే చంపుదాం అనుకున్న వాళ్ళ ప్రాణాలు తీసే ఉంచాను. నేను ఎవడు ప్రాణం తీసేసాను వాడి ప్రాణం నువ్వు తీర్చిన అర్జున, నువ్వు చేతులు ఆడించి సరిపోతున్నావు, అంతకంటే ఏమి లేదు అన్నాడు. కాదు, మీ జీవితంలో మీరు ఏదైనా సాధించారనుకోండి, అది భగవంతుడు సాధించి అక్కడ పెట్టాడు, మీకు మద్ద చేసి అక్కడ పెట్టాడు. కానీ మీరేమనుకుంటున్నారు, అంటే నేను సాధించాను నేను సాధించాను అనుకుంటున్నారు. ఏం సాధిస్తాం మనం? మన తెలివితేటలు ఎంత, మనం ఎంత, మన సాధన ఎంత, మన ప్రయత్నం ఎంత? అర్జున, నేను ఎవరినైతే చంపి పోగులు పెట్టి ఉంచానో వాళ్ళని నువ్వు చంపడం అంతకంటే ఏమి లేదు, చేతులు ఆడించి సరిపోతున్నాను. అంతా ఈశ్వరుడే, అంతా భగవంతుడే, అంతా చైతన్యమే. అయితే ఇదంతా ఉపాసనకి, ఎవరో ఒకరిని ఉపాసన పెట్టుకుంటాం మనం, మీద ఒక రూపాన్ని ఆరాధించుకుంటాం, ఒక నామాన్ని స్మరించుకుంటాం. ఆ రూపాన్ని ధ్యానం చేయగా చేయగా, ఆ నామాన్ని స్మరించగా స్మరించగా మనకు రూపబుద్ధి నశిస్తుంది, నామబుద్ధి నశిస్తుంది. రూపబుద్ధి నశించకుండా, నామబుద్ధి నశించకుండా బ్రహ్మములో మన ఐక్యం కాలే. అంటే మీకు ఇష్ట దేవత ఎవరైతే, నారాయణుడు లేకపోతే శంకరుడు, ఎవరో ఎవరో ఏదో గురు సాంప్రదాయం, ఏదో సాంప్రదాయాన్ని పెట్టుకుని ఎవరు ముందు ముందు నారాయణుడు, తర్వాత బ్రహ్మదేవుడు ఇలా చెప్తా ఉంటారు. శంకరుడు గురు పరంపరలో శంకరుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు, తర్వాత వశిష్ఠుడు, వశిష్ఠుడి తర్వాత వ్యాసుడు, వ్యాసుడి తర్వాత శక్తి, శక్తి తర్వాత పరాశరుడు, పరాశరుడు వశిష్ఠుడు, వశిష్ఠుడి తర్వాత శక్తి, శక్తి తర్వాత పరాశరుడు, పరాశరుడి తర్వాత వ్యాసుడు, వ్యాసుడి తర్వాత శుకుడు, శుకుడి తర్వాత గౌడపాదుడు, గౌడపాదుల తర్వాత గోవింద భగవత్పాదాచార్యుడు, ఆ గోవిందుడి తర్వాత ఆది శంకరుడు. ఇది గురు పరంపరలో చెబుతారు. నారాయణుడు నారాయణుడనండి, లేకపోతే దక్షిణామూర్తి అనండి, శంకరుడనండి, నారాయణుడు, తర్వాత బ్రహ్మ, తర్వాత వశిష్ఠుడు, తర్వాత వశిష్ఠుడి తర్వాత శక్తి, శక్తి తర్వాత పరాశరుడు, గురిం పరపడు పరాశరుడి తర్వాత వ్యాసుడు, వ్యాసుడి తర్వాత శుకుడు, శుకుడి తర్వాత గౌడపాదుడు, గౌడ గోవిందపాదుడు, గోవిందపాద శాది శంకరుడు. ఎప్పుడు పట్ల ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంచేది మనం ఋషులను తీర్చుకో. ఇప్పుడు నేను చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలన్నీ కూడా, వాళ్ళ వాక్యాలన్నీ కూడా బాగా అధ్యయనం చేయాలి. వాళ్ళకి పెద్దలు చెప్పినటువంటి ఆ మహాత్ములు చెప్పినటువంటి మాటలను అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి లోతుగా అధ్యయనం చేయాలి. లోతుగా అధ్యయనం చేస్తే మనకు బాగా అర్థమవుతుంది, అవగాహన అవుతుంది. అప్పుడు ఏ ఉద్దేశంతో, ఏ తాత్పర్యంతో వాళ్ళు ఆ శబ్దాన్ని చెప్పారో ఆ శబ్దాన్ని మనం అర్థం చేసుకుని ఆ శబ్దంలోని తాత్పర్యాన్ని గ్రహించి దానికి మనకు మా అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు ఋషిరణం తీరిపోతున్నారు. దేవతలను పూజించడం వల్ల దేవతారణం తీరుతుంది. ఋషులు చెప్పిన మాటలను అధ్యయనం చేసుకుని అర్థం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకుని ఆచరించి అనుభవంలోకి తెచ్చుకుంటే ఋషిరణం తీరిపోతుంది. అదే మీ పితృదేవతల పేరు మీద నాలుగు మంచి పనులు చేస్తే పితృరుణం తీరిపోతుంది. అవి కలిదేని సత్యనారాయణ రాజు గారు ఒక యాపన చేశారు. వారి తల్లి గారు స్వర్గీయ పుల్లమ్మ గారి పేరు మీద ఈ భవనం నిర్మించారు. ఇదంతా ఇలా మంచి పనులు ఎవరైనా చేస్తుంటే మనం కూడా చూస్తుంటే, వారు చేసిన పనులు మనం కూడా చూస్తుంటే మనకు కూడా ఏదైనా మంచి పనులు చేయాలని మంచి ఏదైనా బుద్ధి కలుగుతూ ఉంటుంది. ఎవరైనా మంచి చేస్తున్నారనుకోండి, మనం కూడా ఏదో మంచి చేద్దాం, మనం చేయగలిగింది చేద్దాం అనేటువంటి ఆ బుద్ధి కలుగుతూ ఉంటుంది. అంటే సజ్జన సాంగత్యం అంతకి. కొంతమంది జపం చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు, కొంతమంది జపం పేరు ఆ నామం విడిచిపెట్టరు. జపం వివేకానందకి శరీరం ప్రాణం పోయినప్పుడు కూడా ఆయన చేతిలో దండండి. వివేకానందకి 1902 జూలై నెలగా 4వ తేదీ సాయంత్రం 9 గంటలకి ఆయన శరీరం శవమైంది. 1902 జూలై నెల అంటే ఈ నెలే, 4వ తేదీ సాయంత్రం 9 గంటలకి ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఆయన శరీరం విడిచిపెట్టే టైంలో కూడా ఆయన చేతిలో దండ అలా ఉండిపోయింది. ఆయన శరీరం శవమైన తర్వాత కూడా అంటే వాళ్ళు స్వయంగా సిద్ధ పురుషులు అయినప్పటికీ, స్వయంగా వాళ్ళకి జ్ఞానం ఉన్నప్పటికీ ఆ పరమేశ్వరుడి మీద ఉండే ప్రీత్యర్థం, ఆ పరమేశ్వరుడి మీద ఉండే ప్రీతి కొలిది ఆ నారాయణ స్మరణ చేస్తూ చివరి శ్వాసలో కూడా దండ తిప్పుతానన్నాడు స్వామీజీ. ఆయన స్వయంగా జ్ఞానం ఉండి వాళ్ళకి అన్ని ఉండి భగవంతుని మర్చిపోలేదు. మనం ఏమీ లేకుండా భగవంతుని మర్చిపోతున్నాం. అంటే నీకు ధనం ఉంటే మంచిదే, చదువు ఉంటే మంచిదే, ధనం ఉందని అవసరాలు పెంచుకోవద్దు. అవసరాలు పెంచుకునే కొద్ది బంధింపు పడతాం, ఈ లోకానికి బంధింపబడతాం, మన శరీరానికి బంధింపబడతాం, మన పరిసరాలకు బంధింపబడతాం. అని చెప్పి అవసరాలు పెంచుకోకూడదు. మనకి డబ్బు ఎక్కువ ఉందని అవసరాలు పెంచుకుంటే వెళ్ళకూడదు. ఈ ప్రారంభాన్ని బట్టి డబ్బు వస్తే రానివ్వడం మంచిది. డబ్బు లక్ష్మీదేవి ఒక శక్తి, సరస్వతీదేవి ఒక శక్తి, దుర్గ అనేది ఒక శక్తి. ఎవరో ఒకరు అనుగ్రహం పొందినా ముగ్గురు అనుగ్రహం పొందినట్టే సమానం మనకి. అవన్నీ శక్తులు. ఆ శక్తులు మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక నిజంగా సరస్వతీదేవి శక్తి కానీ, దుర్గశక్తి కానీ, లక్ష్మీదేవి శక్తి కానీ మీకు అనిపిద్దరు. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉందనుకోండి, సరస్వతీదేవి అనుగ్రహం మీకు ఉందనుకోండి, దుర్గాదేవి అనుగ్రహం మీకు ఉందనుకోండి, అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతేకాని అవసరాలు పెంచుకోవద్దు. అంటే బాబా గుళ్ళో ఎక్కడ దునున్నా ఆ దుని యొక్క గమ్యం ఏంటంటే ఆ కట్టెలు ఏ విధంగా అయితే, ఆ కట్టెలు ఏ విధంగా అయితే అగ్నికి ఆహుతి చేస్తున్నారో, మనకున్న అవిద్యని, మనకున్న అజ్ఞానాన్ని, మనకున్న స్వార్థాన్ని ఆ అగ్నిలో ఆహుతి చెయ్యాలి. ఆహుతి చేస్తే అప్పుడు మన ఆత్మజ్ఞానం, మనకి ఆత్మశాంతి. అది బాబా దుని యొక్క లక్ష్యం, దుని యొక్క గమ్యం అది. అయ్యా బాబాను స్మరించండి, బాబా అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. బాబా చెప్పింది మనకి సహనం చెప్పాడు, శ్రద్ధ చెప్పాడు, సహనం కలిగి ఉండమన్నాడు. ఒకవేళ నీకు అన్నీ ఉన్నా అణిగి ఉండమన్నాడు, అన్నీ ఉన్నా అణిగి ఉండమన్నాడు, ఎగిరి పడద్దన్నాడు. తర్వాత గర్వానికి దూరంగా ఉండమన్నాడు, వినయానికి దగ్గరగా ఉండమన్నాడు. బాబా ఏం చెప్పాడు, నీకు ఏదైనా ఏ కారణం వల్లన్నా గర్వం వస్తాడో తగ్గించుకోమన్నాడు, వినయం ప్రాక్టీస్ చేయమన్నాడు, వినయాన్ని పెంచుకోమన్నాడు, గర్వాన్ని తగ్గించుకోమన్నాడు. వినయాన్ని పెంచుకుంటే బాగుపడతారు. గర్వం పెరిగేవాడికి అజ్ఞానం పెరుగుతుంది, వినయం పెరిగేవాడికి జ్ఞానం పెరుగుతుంది. అంటే వినయాన్ని పెంచుకోండి, గర్వాన్ని తగ్గించుకోండి, వినయం పెంచుకునే కొలిది మీ మాటకు సంస్కారం వస్తుంది, మీ ప్రవర్తనకు సంస్కారం వస్తుంది. ఎక్కడే నీవే విధంగా అయితే పల్లాన కలుగుతుందో అదేవిధంగా వినయం ఉన్న చోటకి జ్ఞానం వస్తుంది, సంపద వస్తుంది, అన్నీ వస్తాయి, మోక్షం కూడా వస్తుంది. ఎక్కడైతే గర్వం ఉంది అక్కడికి ఏదీ రాదు. వినయం ఉన్న చోటకి అన్నీ వస్తాయి. నీరే విధంగా అయితే నీటిని పల్లానికి వెళ్ళమని చెప్పక్కర్లేదు, దాని అంతది పల్లానికి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే వినయం ఉందో అక్కడ అన్నీ వస్తాయి, కళ్యాణ గుణాలు వస్తాయి, వినయం ఉన్న చోటకి ఆత్మగుణాలు వస్తాయి. అన్నీ రావటమే కాదు, ఎవడైతే వినయం ఉంటుడో వాడికి మోక్షం కూడా వస్తుంది. అంటే వినయాన్ని ప్రాక్టీస్ చేయమని బాబా చెప్పారు. చివరిసారిగా బాబా చెప్పిన ఈ మాట హ్యూమిలిటీ, అది వినయాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇమ్యూనిటీ ఉంటే అన్నీ వస్తాయి, మీకు యహం ఉంటుంది, పరం ఉంటుంది, అన్నీ ఉంటాయి. భగవంతుడు ఏమి మీరు అడగకుండానే వస్తాడు. ఎక్కడైతే వినయం ఉందో, ఎక్కడైతే అణకం ఉందో వాడికి భగవంతుడు, భగవంతుని ప్రత్యేకం నాకు ఇది కావాలని అడగకుండానే వాడికి ఏది అవసరమో, వాడు అవసరమైంది ముందుసుకుని భగవంతుడు వాడికి ఇస్తూ ఉంటాడు. వాడు నోటి చేత అడిగించుకోడు. అవి ఎక్కడైతే అణిగొన్న వాళ్ళు ఇవన్నీ సమకూరుతాయని బాబా చెప్పాడు. అంచేది అణిగి ఉండాలి, అణకుగా ఉండాలి, వినయంగా ఉండాలి, మనస్సు యొక్క ప్రకోపం తగ్గించుకోవాలి, మనస్సు యొక్క ఉద్రేకం తగ్గించుకోవాలి, రాగద్వేషాలకి దూరంగా ఉండాలి. ఎక్కడైతే వినయమే సంపద, ఆ హ్యూమిడిటీ ఎక్కడైతే ఉందో ఆ మనిషికి అన్నీ చేకూరుతాయి. అన్నీ చేకూరటమే కాదు, భౌతికంగా వాడికి మోక్షం కూడా వస్తుంది. ఎక్కడైతే వినయం ఉందో, ఆ వినయం ఉన్న వాడి అవసరాలు ఏమిటో వాడు గురువుకు తెలుస్తుంది, భగవంతుడికి తెలుస్తుంది. వాడు నోడు చోడు అడగవలసిన పని లేదా అన్నీ సమకూరుస్తాడు. అన్నీ సమకూర్చడమే కాదు, భౌతికంగా అన్నీ సమకూర్చి వాడికి మోక్షం కూడా ఇస్తాడు. అంచేత ఇవనే ఎక్కడైతే ఉందో, ఆ భక్తుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వాడికి అన్నీ వస్తే వాడికి లేమీ ఉండదు అని బాబా చెప్పారు. అంచేత బాబాని ఆ రూపాన్ని ధ్యానం చేసుకోండి, ఆ నామాన్ని స్మరించుకోండి. ఆయనకి బాబాకు బాబాలో గొప్పతనం కూడా నేర్చుకోవాలి. ఈ చివరిసారిగా చెప్తున్నాను, బాబా దగ్గర నుంచి మీరు అందరూ నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది, ఇది మర్చిపోకండి. చివరిగా చెప్తున్నాను కానీ ఇది ముఖ్యం లేదు అనుకోకండి. ఇది కడసారిగా చెప్తున్నాను మీకు ఈ మాట, ఈ ఈ మీటింగ్కి కడసారి మాట చివరి మాట. ఇది సర్వసాధారణంలో కొంతమంది శివుడు ఎక్కువ అనుకుంటారు, కొంతమంది విష్ణువు ఎక్కువ అనుకుంటారు, శాక్తేయుడు శక్తి ఎక్కువ అనుకుంటాడు. దేవతల్లో మనుషుల్లో ఆయన భేదం ఎలా చూడలేదు, మతాల్లో భేదం ఎలా చూడలేదు, కులాల్లో భేదం ఎలా చూడలేదు. షిరిడీ సాయిబాబా దేవతల్లో కూడా ఇసుమంతేని భేదము చూడడం వాడు షిరిడీ సాయిబాబా. ఆయనకి విష్ణు అంతే, శివుడే అంతే, కుమారస్వామి కూడా అంతే, వినాయకుడు కూడా అంతే. దేవతల్లో ఇసుమంతే, కొంతమంది శివుడు ఎక్కువని విష్ణు ఎక్కువని లేదా అమ్మవారు ఎక్కువని ఇలా ఏదో అనుకుంటా ఉంటారు. ఎక్కువ తక్కువ దేవతల్లో ఎక్కువ తక్కువలు చూస్తూ ఉంటారు. దేవ మతాల్లోనే కాదు, కులాల్లోనే కాదు, ప్రాంతాల్లో కూడా దేవతల్లో కూడా ఇసుమంతయు ఎచ్చు తగ్గులు చూడని వాడు షిరిడీ సాయిబాబా, సర్వదేవతా స్వరూపుడు. వైష్ణవుడేమో విష్ణు ఎక్కువ ఉంటారు శివుడి కంటే, శైవులేమో శివుడే ఎక్కువ ఉంటారు, శాక్తేయులు అమ్మవారు ఎక్కువ ఉంటారు. ఇలా ఎవడు చూసినట్టుగా వాడు చెప్తూ ఉంటారు, ఎవడు ఇష్టాన్ని బట్టి వాడు చెప్తూ ఉంటారు. కానీ బాబా ఒక దేవత ఎక్కువని కానీ ఒక దేవత తక్కువని కానీ వాడు ఏం చెప్పలేదు. అన్ని దేవతల్ని సమానంగా గౌరవించాడు, సర్వ దేవతా స్వరూపుడు. దేవతల్లో ఇసుమంతయు కూడా దేవతల పట్ల భేదము చూపించిన వాడు షిరిడీ బాబా. కులాల పట్ల కూడా ఏమీ భేదం చూపించని వాడు, కులాల పట్ల కదా మతాల పట్ల కూడా ఏ రకమైన భేదం చూపించలేదు. క్రైస్తవుల్లో, మహమ్మదీయుల్లో, హిందువుల్లో అందరినీ సమానంగా గౌరవించిన వాడు బాబా. మత భేదం లేదు, దేవతా భేదం లేదు, కుల భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు అని ఇట్లకే అంతటా ఉన్నవాడు బాబా. ఓ కొంతమంది మనుషులను చూస్తేనే అసంట అసంట, ఏం అసంట అసంట. అలా మనుషులను చూ తోటి మానవులను చూస్తేనే దూరంగా చెప్పుకొని దూరంగా చెప్పుకొని దూరంగా చెప్పుకొని ఉంటారు. బాబా దగ్గరికి పిల్లులు వచ్చి కుక్కలొచ్చి జంతువులు వచ్చి వాటికి ఎంతో ఆక్షేయంగా పెట్టేవాడు. అది తిన్న తర్వాత ఆయన తినేవాడు, వాడు బాబ. అదే మన పిల్లలు కుక్కల దాకా వెళ్ళక్కర్లేదు. మనిషిని చూస్తేనే అసంత దూరంగా చెప్పుకోండి, దూరంగా చెప్పుకోండి, దూరంగా చెప్పుకోండి అని చెప్పడానికి నలుగురు నవ్వుకున్నాడు. మా గురువుగారిని ముట్టుకోకండి, నా గురువుగారిని ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేయాలి. వాళ్ళు గురువుగారిని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే మళ్ళీ వెంటనే స్నానానికి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళ? ఆ ముట్టుకున్న వాళ్ళందరూ పనికిరాని వాళ్ళ. 10 మంది కాపల బాబా. మనుషు ఒక మనుషుల పట్లే కాదు, జంతు జాలం పట్ల కూడా అలా ఉన్నాడు. అందుకు నేను చెప్తున్నాను, బాబా ఏమి పొట్టలు పెంచుకోలేదు. ఫకీర్గా ఉన్నప్పుడు బాబా ఆ చెట్టు కింద 16వ సంవత్సరంలో కూర్చున్నప్పుడు, సిరిలో బాబా ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతి అయిన తర్వాత కూడా బస్తా 200 రూపాయలు, బస్తా ఎకరం 200 రూపాయల రోజుల్లో ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పరిచిన ఆయన దగ్గరికి వచ్చి 1000 రూపాయలు గుమ్మరించినప్పుడు కూడా ఆయన పొట్టలు పెంచుకోలేదు, దీక్ష మానలేదు. డబ్బులు బాబా దగ్గరికి వచ్చి ధనం వర్షం కురిసినా ఆయన భిక్ష మానలేదు, పొట్ట పెంచుకోలేదు. ఇప్పుడు మనకు పెట్ట పెరగటానికి పెద్ద అక్కర్లేదు. 1 ఎకరం 10 ఎకరాల్లో తెలితే మన పొట్ట పెరిగిపోతున్నాయి, బొద్దలు పెరిగిపోతాయి. మనకి పెద్ద పెద్ద పొట్టలు. ఆయన 16 సంవత్సరంలో ఆయన పొట్ట ఎలా ఉందో, ధనం వచ్చి ఆయన దగ్గర వర్షం కురుస్తున్న ఆయన పొట్ట లేక ఉంది, ఆయన బొద్ద పెరగలేదు. వాడి బాబా 1000 రూపాయలు ఇచ్చి ఇక్కడ వర్షం కురుస్తున్నప్పుడు కానీ భిక్ష మానలేదు. 4 సార్లు భిక్ష చేసేవాడు. ఇప్పుడు మన కొంచెం ఆస్తి పెరిగితే పొట్ట పెరిగిపోతుంది, పదవి పెరిగితే పొట్ట పెరిగిపోతుంది. తెలిసిన వాళ్ళని కూడా మీరు ఎవరైనా అడుగుతున్నా ఎప్పుడు చూసుకుని గుర్తొస్తాం అంటున్నాం. ఆయన చివరి రోజు వరకు భిక్ష విడిచిపెట్టలేదు. ఆయన గుర్తుపెట్టుకోండి, సర్వదేవతా స్వరూపుడు. ఏ దేవత మీద కూడా ఒక ఈ దేవత తక్కువ ఆ దేవత ఎక్కువ అని కానీ ఎప్పుడూ చెప్పరు. అన్ని దేవతల మీద సమానమైన గౌరవం. ఎప్పుడు మీరు ఎవరు ఏ దేవతనైతే మీరు పూజించుకుంటున్నారో ఆ పూజని కానీ మీ భక్తిని కానీ ఎప్పుడు ఆయన బంధం చేయలేదు. ఈ మార్గంలో మీరు ఎవరికి వెళ్ళండినే చెప్పాడు. అంటే బాబా ఆ వేప చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడు, లోకం అంతా వచ్చి ఆయనకి శరణాగతి చేసి ఆయన పొట్ట పెరగలేదు. వాడు బాబా. సర్వ దేవతా స్వరూపుడు. బాబాకి విష్ణు సహస్రనామాలు బాగా ఇష్టం. బాబాకి విష్ణు సహస్రనామాలు ఇష్టం. భగవద్గీత దేవుడి జీవుడికి చెప్పాడు. విష్ణు సహస్రనామాలు జీవుడి దేవుడికి చెప్పాడు. అది ఇష్టం. అవునచ్చింది చూడండి, కృష్ణుని దగ్గరికి కూర్చోబెట్టి బోధించాడు భీష్ముడు. భగవద్గీత అలా కాదు, భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, దేవుడు జీవుడికి చెప్పాడు. విష్ణు సహస్రనామాలు జీవుడు దేవుడికి చెప్పాడు. అది విష్ణు సహస్రనామాలు. విష్ణు సహస్రనామాలు అంటే బాబాకు అత్యంత ప్రియం. జీవుడు దేవుడికి బోధించాడు. పదిహేను చాటి మాటలు చెప్పడం కదా, దేవుని దగ్గర కూర్చోబెట్టుకు చెప్పాడు. ఎంత చెప్తుండాలో చూడండి ఆ మాటలు చెప్పడం. కానీ దేవుని మన పక్కన కూర్చోబెట్టుకోడు బోధించడం అంటే ఎంత కష్టమో చూడండి. అది భగవంతుని దగ్గరికి కూర్చోబెట్టి వాడి నామాలు వాడికి చెప్పడం ఎంత కష్టమో అందులో ఊహించండి. మీరు భగవద్గీత ఏముంది, దేవుడు జీవుడికి చెప్పాడు, విష్ణు సహస్రనామాలు జీవుడు దేవుడికి చెప్పాడు. అది ఎంత కష్టసాధ్యమో, ఎంత వండర్ఫుల్ ఫీట్ చూడండి. అది అక్కడ నారాయణుడు నరుడికి చెప్తే ఇక్కడ నరుడు నారాయణుడికి చెప్పాడు. అది ఈ మాటలు నాకు ఎంత గుర్తు వస్తున్నాయంటే, బాబాగారికి విష్ణు సహస్రనామాలు అంటే అత్యంతమైన ప్రీతి. విష్ణు సహస్రనామాలు చదవమని ప్రోత్సాహం చేసేవాడు. పైగా ఇంకో మాట చెప్పాడు, వెయ్యి నామాలు అక్కర్లేదు, మీరు బాగుపడటానికి విష్ణు సహస్రనామాలు ఒక్క నామం చాలని చెప్పేవాడు. విజయనామాలు అక్కర్లేదు, మీరు బాగుపడటానికి విష్ణు సహస్రనామాలు ఒక్క నామం సరిపోతున్నారు బాబా చెప్పాడు. ఒకటే చాలు మిమ్మల్ని బాగు చేయటానికి, మీ బుద్ధిని బాగు చేయటానికి, మిమ్మల్ని సంస్కరింపజేయటానికి విజయనామాలు అక్కర్లేదు, ఒక్క నామే చాలని చెప్పేవాడు బాబా. అట్టిదండి ప్రీతి విష్ణు సహస్రనామాలు. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం దత్త, జై దత్త, గురు దత్త. ఓం దత్త, జయ దత్త, జై జయ దత్త. అంటే వీడు దత్తుడు. అత్రి మహర్షికి అనసూయకి పిల్లలు లేకపోతే మహావిష్ణువు దత్తుడి కింద వచ్చాడు. ఆత్రేయుడు దత్తాత్రేయుడు, దత్తాత్రేయుడు ఆత్రేయుడికి దత్తుడిగా వచ్చిన వాడు దత్తాత్రేయుడు. దత్తుడి వీడు అత్రి మహర్షికిని, అత్రి మహర్షి పిల్లలు లేకపోతే ఆ దత్తుడికి దత్త, ఈ దత్తుడైన వాడు దత్తాత్రేయుడికి, దత్తాత్రేయుడికి దత్తుడుగా వచ్చిన వాడు దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు కలియుగంలో ఆ దత్తాత్రేయుడి యొక్క మొదట అవతారమే పితాపురం. దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. అదే మొదటి అవతారం. ఐదో అవతారం శిరిడి సాయిబాబా. మీరు ఎప్పుడైనా కాకినాడ ప్రాంతానికి వెళ్తే పితాపురంలో చూసిరండి. ఒకే ఆలయంలో శక్తిక్షేత్రం, శివక్షేత్రం, వైష్ణవ క్షేత్రం. అంటే అత్రి మహర్షికి, అత్రి మహర్షికి మహావిష్ణువు, అత్రి మహర్షికి మహావిష్ణువే ఆయన పొందినట్టే 23 అవతారాల్లో మహావిష్ణువే అత్రి మహర్షికి దత్తుడిగా వచ్చాడు కాబట్టి ఆయన దత్తాత్రేయుడని పిలుస్తున్నారు. ఆ దత్తాత్రేయుడి యొక్క పూర్ణ అవతారము శ్రీ సాయిబాబా. రూపాయికి రూపాయి సరిపోయింది. ఆమె పాత రూపాయి, ఈయన కొత్త రూపాయి, కానీ రూపాయి రూపాయి. జయం గీత విష్ణు సహస్రనామ సహస్రనామం. ఆచార్యులు వారు చెప్పారు కదా, జయం గీత సహస్రనామం. సహస్రనామాలు పారాయణం చేసుకోండి, గీతను పారాయణం చేసుకోండి. తరించిన ఆచార్యులు వారి కాశీలో చెప్పారు కదా, జయం గీత సహస్రనామం. గీత దేవుడికి జీవుడు చెప్తే సహస్రనామాలు జీవుడు దేవుడికి చెప్పాడు. ఆచార్యులు వారి భజగోవిందంలో కూడా చెప్తారు కదా, జయం గీత సహస్రనామం. ఆచార్యులు వారు చెప్పి శంకరాచార్య వారు చెప్తారు కదా, ఈ భగవద్గీతని భగవద్గీతని విష్ణు సహస్రనామాలని పారాయణం చేసుకోండి, తరించండి. అంటే శ్రీ సాయిబాబా అన్నవారు విష్ణు సహస్రనామాలు వెయ్యక్కర్లేదు, ఒక్క నామం చాలు కదా మీరు బాగుపడటానికి, ఒక్క నామం. ఓం ఓ భయం అని చెప్పారంటే ఇప్పుడు పొడి మాటల వల్ల మీకు ఆత్మజ్ఞానం రాదు, ఆత్మశాంతి రాదు, ఆత్మవైభవం కూడా మీకు తెలియదు. అది హృదయంలో ఉండొచ్చు కానీ తెలియదు. ఆత్మగుణాలు లేకుండా ఆత్మజ్ఞానం రాదు, కళ్యాణ గుణాలు లేకుండా ఆత్మజ్ఞానం రాదు. ఆత్మగుణాలు ఏవి లేవని కూర్చోకండి, దాన్ని కల్టివేట్ చేయండి, నేర్చుకోండి, అభ్యాసం చేసుకోండి. మాకు మంచి అలవాట్లు ఏమి లేవు అనుకోండి, మంచి అలవాట్లు నేర్చుకోండి, ఉంటే మంచిది, లేకపోతే నేర్చుకోండి. అదే ఆత్మగుణాలు సంపాదించుకోండి, కళ్యాణ గుణాలు సంపాదించుకోండి. ఆత్మ కళ్యాణ గుణాలు లేకుండా, ఆత్మగుణాలు లేకుండా ఆత్మజ్ఞానాన్ని ఆశించొద్ది, మీకు రాదు. ప్రాక్టికాలిటీ ఎక్కువ బాబాలని, బాబాలో ప్రాక్టికాలిటీ ఎక్కువ అని చెప్పి ఆత్మగుణాలు, ఆత్మగుణాలు ఎందుకంటే ఆత్మజ్ఞానం కోసమే, ఆత్మగుణాలు ఎందుకంటే ఆత్మశాంతి కోసమే. ఆత్మవైభవం మీకు తెలియాలంటే ఆత్మగుణాలు లేకుండా తెలీదు. ఆత్మవైభవం అనేది బాబా చెప్పారు అని చేత మీరందరూ వచ్చి ఈరోజు చింతపల్లి గ్రామం వచ్చి ఈ బాబా దేవాలయ ప్రాంగణంలో ఈ సభను జయప్రదం చేశారు. ఇది జ్ఞానయుజ్యం, అన్నీ సమానమే, భక్తి జ్ఞానం అన్నీ సమానమే. రమణ మహర్షి గారు చెప్పారు జ్ఞానానికి తల్లి భక్తి అని, భక్తి లేకుండా జ్ఞానం రాదు. అంటే భక్తిని విడిచిపెట్టకూడదు, భక్తి చాలా ముఖ్యం. చెప్పాక వివేకానంద కూడా ప్రాణం పోయినప్పుడు ఆయన చేతిలో దండ ఉంది, దండ కౌంట్ చేసుకుంటున్నాడు ఆయన. ఆ నామంలో ఉన్నప్పుడు ఈశ్వరుడి మీద ఉన్న భక్తి, ఈశ్వరుడి మీద ఉన్న ప్రేమ, ఈశ్వరుడి అంటే జ్ఞాని కూడా ఈశ్వరుడికి మూంగా ఉంటాడు, ఈశ్వరుడి పట్ల అనకువగా ఉంటాడు. జ్ఞాని కూడా ఈశ్వరుడు అంతటి వాడు అయినా ఈశ్వరుడికి అణిగి ఉంటాడు. అది జ్ఞానం యొక్క వైపు. మనకి ఏమి లేదు కాబట్టి ఎదురు ఏమి పడుతున్నాం. జ్ఞాని కూడా ఈశ్వరుతో సమానమే, నా స్వరూపాన్ని పొందుతాడు జ్ఞాని అని భగవద్గీతలో చెప్పాడు. అయినప్పటికీ జ్ఞాని కూడా ఈశ్వరుతో సమానమైనప్పటికీ ఆ ఈశ్వరు పట్ల గౌరవంగా ఉంటాడు జ్ఞానంలోని వైపు. కానీ ఇద్దరికి భేదం లేదు, బాహ్యంగా చూస్తే జ్ఞానికి ఈశ్వరుడికి భేదం లేదు. అయినప్పటికీ జ్ఞాని ఈశ్వరుడి పట్ల గౌరవంగా ఉంటాడు ఆయన అంతటి వాడు అయినప్పటికీ. ఇది మన జ్ఞానిని చూసి నేర్చుకోవాలి. జ్ఞానం గురించి పుస్తకాలు చదివితే ఏమి తెలియదు మనకి, జ్ఞానం గురించి పుస్తకాలు చదువుతామనుకుని ఏమి తెలియదు. జ్ఞాని సన్నిధానంలో తెలుస్తుంది జ్ఞాని యొక్క వైభవం. ఈరోజు జ్ఞానం గురించి చాలా పుస్తకాలు రాస్తారు, అదేం తెలియదు. జ్ఞాని యొక్క సన్నిధానంలో జ్ఞానం యొక్క వైపు ఓని ఇట్టిదా, జ్ఞానం అంటే ఇట్టిదా, జ్ఞానం ఎలా ఉంటుందని. ఆ జ్ఞాని యొక్క సన్నిధానంలో జ్ఞానం యొక్క వైభవం తెలుస్తుంది, కానీ పుస్తకాలు చదవటం లేని తెలియదు. ఎన్ని ఉన్నా శాంతి లేని వాడికి సుఖం లేదు, ఎన్ని ఉన్నా శాంతి లేని వాడికి సుఖము లేదు. అంటే శాంతిని మనం కాపాడుకోవాలి, శాంతిని పోషించుకోవాలి. బాహ్యంగా జరిగే సంఘటనలకి మనిషి ఆ సంఘటన యొక్క ప్రభావం మన మనస్సు మీద వేసుకుని మనం శాంతిని పోగొట్టుకోకూడదు, మన శాంతిని మనం కాపాడుకోవాలి. అంటే బాహ్యంగా జరిగే సంఘటన యొక్క ప్రభావం మన మనస్సు మీదకి రాకూడదు. మన మనస్సు మీదకి రాకుండా చూసుకుంటే మనం శాంతిగా ఉండగలుగుతాం. ఎక్కడ శాంతి ఉంటే అక్కడ సుఖం ఉంటుంది, శాంతి గలవాడు మాత్రమే సుఖి అవుతాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరామ్. 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 ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. అంటే ఈ బాబా భక్తులు ఏం చేస్తారంటే ఒక మహారాజుని ఎలా చూస్తారో బాబా కూడా కిరీటం పెట్టి ఆయన ఒక మహారాజుకి చూసేవారు. ఆయన అని సింహాసనం మీద కూర్చి, ఇదంతా భక్తుల యొక్క ముచ్చట కోసం, వారి సంతోషం కోసం. ఇదంటే బాబాకి దీని వల్ల వచ్చే అదనంగా సంతోషం ఏమిటి? దాని పూర్ణుడు పరిపూర్ణుడికి ఇంకా అదనంగా వచ్చేది ఏముంది? అన్ని కోరికలు నెరవేరిన వాడికి ఇంక నెరవేరవలసిన కోరిక ఏముంటుంది? పూర్ణకాముడికి ఇంకా కామే ఉంటుంది, ఇంకా నెరవేరవలసిన కోరిక ఏముంటుంది? అది ఈ భక్తులు వాళ్ళ ముచ్చట కోసం బాబాను సింహాసనం మీద కూర్చోబెట్టి, ఆయనకు ఒక కిరీటం పెట్టి, ఆయనకు దండేసి, ఏ సంతోషం కోసం ఇవన్నీ చేసేవారు. అన్ని ఒక రాజు కింద కూర్చోబెట్టి అన్నీ చేసేవారు. అందుకే బాబా విగ్రహాలకు అన్ని ఎక్కడికైనా కిరీటాలు ఉంటాయి మీకు. అంటే ఒక రాజు కింద అలంకరించేవారు ఆయన, మెడలో దండేసి ఆయన కిరీటం వేసి ఇవన్నీ భక్తులే చేసుకోవటం, భక్తులు ఆనందించటం. అక్కడ ప్రత్యేకంగా అదనంగా ఆనందం ఉండదు. ఎంచేదంటే పూర్ణకాముడు, అన్ని కోరికలు నెరవేరిన వాడు. నెరవేరవలసిన కోరికంటూ లేనివాడు పూర్ణకాముడు. అంటే ఇదంతా ఎందుకు? భక్తుల సంతోషం కోసం. ఇవన్నీ ఎందుకు చేసేవారు? ఆయన కిరీటం పెట్టి, మెళ్ళో దండేసి, వస్త్రాలు కప్పి, ఇవన్నీ ఎందుకు చేసేవారు? ఈ భక్తుల సంతోషం కోసం, వీళ్ళ ఆనందం కోసం చేసే పనులు ఇవన్నీ కూడా. మన ఆనందం కోసమే మనం చేసే పనులు. భగవంతుని అలంకరించడం కూడా ఎందుకంటే మన ఆనందం కోసం. మనం అలంకరించకపోతే దేవుడికి ఆనందం తగ్గిపోతే వాడు దేవుడు కాదు. మన కోపం వచ్చి దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతే, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అనుకుంటే వాడు దేవుడు కాదు. అనుకునేది జీవుడు, అనుకోకుండా ఉన్నవాడు దేవుడు. ఏమి అనుకోకుండా ఉన్నవాడు దేవుడు, అనుకుంటే జీవుడు. ఇలాగని అలాగని దేవుడేమో అనుకోడు. ఇలాగనుకున్నా అలా అనుకున్నా జీవలక్షణాలు. మనస్తోటి లాంటికోడు ముట్టుకోడు వాడి జ్ఞానం. జ్ఞానికి కర్తృత్వ భారం ఉండదు, అంచేది వాడికి దుఃఖం కూడా ఉండదు. ఓ